నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం తతో జయాముదీరయేత్ నష్టప్రాయేష భద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతీ ఉత్తమా శ్లోకే భక్తేర్భవతి ఓం జ్ఞానవిరాందస్య జ్ఞానాంజనశలాకయ చక్షురోన్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామహం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురన్వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణారఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం హరిజనసహితం కృష్ణచైతన్యదేవం. శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణాలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమామి విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది హాస్యాత్తదేశతారిణే. నమామి విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిసిద్ధాంత సరస్వతీనితి నామినే. శ్రీవార్షభానవీ దేవీ దయితాయ కృపాబ్ధయే కృష్ణ సంబంధ విజ్ఞాన దాయినే ప్రభవే నమః. మాధుర్యోజ్జల ప్రేమాఢ్య శ్రీరూపానుగా భక్తిద శ్రీగౌరా కరుణాశక్తి విగ్రహాయ నమోస్తుతే. నమస్తే గౌరవాణి శ్రీమూర్తయే దీనతారిణే రూపానుగా విరుద్ధాప సిద్ధాంతద్వాంతహారిణే. గౌరకిశోరాయ సాక్షాద్వైరాగ్యమూర్తయే విప్రలంబారసాంబోధే పాదాంబుజాయతే నమః. నమో భక్తి వినోదాయ సచ్చిదానందనామినే గౌరశక్తిస్వరూపాయ రూపానుగావరాయతే. గౌరావిర్భావభూమే స్వం నిర్దేష్ట సజ్జనప్రియః వైష్ణవ సార్వభౌమ శ్రీ జగన్నాథాయతే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామ్నే గౌరత్విషై నమః. పంచతత్వాత్మకం కృష్ణం భక్తరూపస్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్తశక్తికం. హే కృష్ణ కరుణాసింధౌ దీనబంధౌ జగత్పదే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. జయతాం సురతోర్పంగుర్మామందమతేర్గతి మత్సర్వస్వాపదాంబోజౌ రాధామదనమోహనౌ. దివ్యద్వృందారణ్యకల్పద్రుమాదః శ్రీమద్రత్నాగారసింహాసనస్థౌ శ్రీమద్రాధాశైలగోవిందదేవౌ ప్రష్ట్రాలభిః సేవ్యమానః స్మరామి. శ్రీమాన్ రాసరసారంభీ వంశీవటతటస్థితః కర్షం వేణోస్వనేర్గోపీర్గోపినాథః శ్రీయేస్తు నః. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి ఋషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద గదాధర్ శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ. ನಿನ್ನ ಮನಂ ರಾಮಾಯಣ ಕಥ ರಾಮಕಥನೆ ಪ್ರಾರಂಭಿಸಾಂ. మీకు రెండు కాగితాలు ఇచ్చాం. ఒక దానిలో రామాయణ మంగళాచరణ శ్లోకాలు ఉన్నాయి. దాన్ని ఉచ్చారణ చేసిన తర్వాత ఆ రామచంద్రుని ప్రార్థిస్తూ, హనుమంతుడిని ప్రార్థిస్తూ, విభీషణుని ప్రార్థిస్తూ మనం ఈరోజు రామాయణ కథ ముందు కొనసాగుతాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్య ద్విరదవక్త్రాద్యాః పారిశుద్ధ్యాత్ పరసతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షేణం తమాశ్రయే కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితాశాకం వందే వాల్మీకి కోకిలం వాల్మీకేర్మునిసింహస్య వితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కోనయాంతి పరాం గతిం యః పిబం సతతం రామచరితామృతసాగరం అదృత్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం గోష్పదీకృతవారాశిం మసకీకృతరాక్షసం రామాయణం మహామాలా రత్నం వందే నిలాత్మజం అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశం అక్షహంతారం వందే లంకాభయంకరం ఉల్లంక సింధో సలిలం సలీలం యః శోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ తదాహ్యలంకాం నమామితం ప్రాంజలిలాంజనేయం ఆంజనేయమతి పాటలాననం కంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం పార్శ్వవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాదాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే యః కర్ణాంజలైర్సంపుటైరహరః సమ్యక్ పిబత్యతరాత్ వాల్మీకేర్వదనారవిందగలితం రామాయణాఖ్యం మధు జన్మవ్యాధిజరా విపత్తిమరణాదత్యంత సోపద్రువం సంసార సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణోపదం శాశ్వతం తదుపగత సమాస సంధియోగం సమదూర్పమార్థవాక్యబద్ధం రఘువరచరితం మునిప్రణీతం దశశిరశ్చవదం నమశామధ్యం వాల్మీకిగిరిసంభూత రామసాగరగామిని పునాతు భువన పుణ్యాం రామాయణ మహానది శ్లోకసారజలాకీర్ణం సర్గకల్లోలసంకులం కంఠగ్రాహమహామీనం వందే రామాయణార్ణవం వేదవేద్యే వరే పుంసీ జనతే దశరథాత్మజే వేద ప్రాచేదసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన వైదేహీ సమితం సముద్రమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యే పరం వాఖ్యాంతం భరతాది ప్రవృతం రామం భజే శ్యామలం వందే వామే భూమిసుత పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుత శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వతలయోర్వ్యాధేషు కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రాం భజే శ్యామలం నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యై చ తస్మై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రియనిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః అస్త్రవిజయతాం రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజయతి సుగ్రీవో రాఘవేణ విపాలితః తాసోహం కౌశలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంత మారుతాత్మజః నరావణం సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిహితు ప్రహర్తః పాదపైశ్చ సహస్రశః అర్థయత్వా పురీం లంకాన్ విదాదచ్చ వైతలీం సముద్ధర్తో గమయిష్యామి విశతాం సర్వరక్షసాం ధర్మాత్మా సత్యసంధశ్చ రామోర్దాశరదీర్యది పౌరుషే చ ప్రతినంద్వస్తం తేనేదం చహి రావణిం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం తవ స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిప్రప్రచ్య వాల్మీకేర్ముని పొంగయం రామాయ నమః. నిన్న కొన్ని విషయాలు చెప్పుకుంటూ మన సౌభాగ్యాన్ని చెప్పుకున్నాం. ఏమిటంటే ఎక్కడోతే హనుమంతుడు వచ్చాడు. సూత్రధారుడుగా హనుమంతు వచ్చాడంటే హనుమంతుడు ఎవరంటే ఒక గురుతత్వం. భగవంతుణ్ణి ఒక జీవుడి దగ్గరికి తీసుకొచ్చే ఆ సామర్థ్యం కలిగిన వాడు గురువు. ఒక గురువు ఒక జీవుడిని భగవంతుడి దగ్గర తీసుకెళ్ళాడు. ఆ భగవంతుడినే ఆ రామచంద్రుడినే ఒక సీతాదేవి దగ్గరికి తీసుకొచ్చి ఆ కలిపిన వాడు అతను గురువు. అందుకని హనుమంతుడి యొక్క ప్రణామ మంత్రం చెబుతూ మనం రామాయణం మహామాల రత్నం వందే అనిలాత్మజం అన్నాం. ఈ రామాయణం ఒక మహామాల అంటే మీరు ఒక నెక్లెస్, నెక్లెస్ అంటే తెలుసు కదా, ఆ నెక్లెస్ ఈ పూలమాల నెక్లెస్ ఉందనుకోండి, ఆ నెక్లెస్ కి రెండు వైపులు ఉండే ఆ బంగారు ఆ వరస ఉన్నదే, దానికి మధ్యలో కలపటానికి ఒక వజ్రం ఉంటుంది, అందుకని అది రత్నం ఉంటుంది. ఆ నెక్లెస్ మధ్యలో ఉండి రత్నం అది ఎవరంటే రామాయణం ఒక మహామాలగా ఉంటే ఆ రెండింటినీ కలపటానికి మధ్యలో వస్తాడు హనుమంతుడు. హనుమంతుడు రామాయణంలో మధ్యలో వస్తాడు. ముందర హనుమంతుడి గురించి ఎక్కడ లేదు, కిష్కిందా కాండలో హనుమంతుడు ప్రకటిస్తాడు. అంటే ఈ రామాయణం అనే ఆ గ్రంథంలో, రామాయణం అనే ఆ మాలలో ఇక్కడ మధ్యలో ఉండే ఒక రత్నం అంట. ఇప్పుడు ఆ ఒక మాలలో దానికి ఒక రత్నం, ఒక నెక్లెస్లో మీరు మధ్యలో ఉండే రత్నాన్ని తీసేశారనుకోండి, దానికి విలువ లేదు. ఆ నెక్లెస్కి విలువ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ మణి వలన వస్తుంది. అటువంటి హనుమంతుడి యొక్క జన్మస్థానంలో కూర్చొని అదే కాకుండా ఈ రామాయణంలో ఉండే ఆ రహస్యరత్నాల్ని ఎక్కడ ఎవరు తీశారు, ఇక్కడ ఇదే తిరుపతి ఇదే అలిపిరిలో శైలపూర్ణులు ఆ రామాయణంలో ఉండే అద్భుతమైన రహస్యరత్నాల్ని తీసి రామానుజాచార్యులకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు రామానుజాచార్యులు వారికి? ఈ రామానుజాచార్యులు విశ్వమంతా తిరిగి తిరిగి ఈ రత్నాలు అందరికీ పంచగలరు అనే ఆ విశ్వాసంతో ఇక్కడ ఇది రెండో మాట. మూడోది ఈ భాగ్యం ఏమిటంటే ఆ రామాయణంలో ఉండే రహస్యాలు వినటానికి ఆ స్వయంగా వెంకటేశ్వర స్వామి వచ్చాడు. ఇక్కడికి వచ్చి ప్రతిరోజు రామాయణాన్ని వినేవాడు. ఎవరితో? రామానుజాచార్యులతో పాటు కూర్చొని. రామానుజాచార్యులు ఎవరు? సాక్షాత్ లక్ష్మణుడే కదా. అంటే రామ లక్ష్మణులు ఇద్దరూ ఇక్కడ కూర్చొని శైలపూర్ణుల్లో ద్వారా ఆ రామాయణంలో ఉండే రహస్యాలు ఎట్టా విన్నారంట అంటే ఈ రహస్యం మాకు తెలియదే, ఆ లీల చేసింది ఆయనే. ఆయన ఎట్లా విన్నారు వీళ్ళిద్దరూ? నాకు తెలియదే అట్లా కూర్చొని విన్నారంట. అది అటువంటి అద్భుతమైన చోటు. అదే కాకుండా ఈ యొక్క రామాయణం లో భగవంతుని ఆ రామచంద్రుడి యొక్క స్వభావం, ఆయన యొక్క గుణాలు ఎన్నెన్నో ఉన్నా ముఖ్యమైన ప్రసిద్ధమైన గుణం ఏమిటి, భగవంతు రామచంద్రుడు ప్రకటించిన గుణం ఏమిటి అంటే దయా. ఆ దయాదేవి ఎవరో కాదు. శాస్త్రాల్లో మూడు లక్షణాల గురించి చెప్పుకున్నాయి, భూ శ్రీ భూ నీల. అది కాకుండా ఇద్దరు లక్ష్మీలు ఉన్నారంట. వాళ్ళెవరు? దయాలక్ష్మి పాదుకాలక్ష్మి. ఈ రెండు లక్ష్మీలు రామాయణాన్ని సంచరించాయి అని, అంటే రామాయణం ప్రకటించడానికి ఈ ఇద్దరు లక్ష్ములు వలనే రామాయణం కలిగిందంట. పాదుకాలక్ష్మి తెలుసు కదా, పాదుకాలక్ష్మి ఆ పాదుకలే భగవంతుడు రామచంద్రుడు ఆ పాదుకలకి పట్టాభిషేకం చేశాడు. భరతుడు చెప్పాడు, ఈ పాదుకలు నువ్వు నా సింహాసనం మీద పెట్టి నువ్వు రాజ్యాన్ని 14 సంవత్సరాలు వేరు అన్నాడు పాదుకాలక్ష్మి. ఇంకొక లక్ష్మి ఏంటి? దయాలక్ష్మి. ఈ దయాలక్ష్మి వలనే ఈ రామాయణ లీల, రామచంద్రుడు ఈ లీల చెయ్యగలిగాడు. ఆ దయాలక్ష్మి లేకపోతే ఈ లీల జరిగేది కాదు, రామాయణమే జరిగేది కాదు. ఎందుకంటే ఎన్నెన్నో గుణాల్లోనూ మొట్టమొదటి గుణం ఏమిటంటే దయాగుణం. దాని గురించి నిన్న కొంత సంక్షేపంగా చెప్పుకుందాం. ఇప్పుడు ఆ దయాగుణాన్ని భగవంతుడు ఆ రామచంద్రుడు ఎట్లా ప్రకటించాడు దాని గురించి చెప్పుకుందాం. నారదుడు యొక్క వాల్మీకి మధ్యలో జరిగిన వాళ్ళ నారదుడు వాల్మీకి ఆశ్రమానికి రావటం, వాల్మీకి నారదుడికి కొన్ని ప్రశ్నలు అడిగారు, దాని గురించి ఇప్పుడు ప్రారంభం చేద్దాం. మొట్టమొదటి శ్లోకాన్ని మీరు అందరూ కంఠస్థం చేయమని కూడా చెప్పాను. తపస్వాధ్యాయ నిరతం తపస్వీవాగ్విదాంబరం నారదం పరిప్రప్రచ్య వాల్మీకేర్ ముని పుంగమం. ఇది నారదుడు వాల్మీకితో కలవటం ఎన్నోసారి, ఇది రెండోసారి. మొట్టమొదటిసారిగా కలిసినప్పుడు ఆ స్టోరీ చెప్పాను కదా, ఆ ఘటన. వాల్మీకి నారదుడు రామతారక మంత్రాన్ని ఇచ్చాడు. అందుకని కొన్ని చోట్ల శాస్త్రంలో చెప్పబడుందండి, ఏం చెప్పబడుందంటే నామ సంకీర్తనం చేయండి చాలండి. తర్వాత కొన్ని కొన్ని శాస్త్రాల్లో కొన్ని మాటలు ఆచార్యులు చెబుతారు, నామ సంకీర్తనంతో పాటు ఎవరి నామ సంకీర్తనం చేస్తున్నావో అతని యొక్క తత్వాన్ని తెలుసుకొని చెయ్యి అని చెప్పబడుందంట. అంటే నామ సంకీర్తనం చేస్తే చాలు, అయినా ఆయన యొక్క తత్వాన్ని తెలుసుకొని చేస్తే అది చాలా అద్భుతంగా ఉంటుంది అని రెండోసారి నారదుడు ఈ యొక్క రామచంద్రుడి యొక్క తత్వాన్ని ఆయన నీళ్ళనే ప్రకాశించటానికి మళ్ళీ శిష్యుడి యొక్క గ్రహానికి వచ్చాడు, శిష్యుడి యొక్క ఆశ్రమానికి వచ్చాడు. ఈ రామాయణం మీద ఎన్నెన్నో కామెంటరీస్ ఉన్నాయి. ముఖ్యంగా రెండు కామెంటరీస్ ఉన్నాయి, వైష్ణవ కామెంటరీస్ అంటే, కామెంటరీస్ అంటే భాష్యం ఉన్నాయి. ఒకటి గోవిందాచార్యులు భాష్యం రాశారు, ఇంకోటి మహేశ్వర తీర్థ అని ఇంకొక ఆయన రాశారు. చాలా అద్భుతమైన వ్యాఖ్యానం గోవిందాచార్యులు. ఆయన మొట్టమొదటి ఆ శ్లోకానికి వ్యాఖ్యానం చేస్తూ అన్నాడు, ఇంతకంటే గొప్ప ఆశ్చర్యం ఉందండి, రామాయణం అంటే అన్ని చోట్ల ఆశ్చర్యం ఉందంట. ఏమిటి ఆశ్చర్యం? ఈ గురుగారి శిష్యుడి దగ్గరికి వచ్చి ఉపదేశం చేసే అటువంటి ఆశ్చర్యం ఎక్కడా కనిపించలేదే, భాగవతంలో కనిపించింది. అంటే ఆ టైంలో భాగవతం ఇంకా ప్రకటించలేదు కదా, అందుకని వేదాల్లో చెప్పబడింది. ఏం చెప్పబడింది? శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళాలి, తద్విజ్ఞానార్థం స్వగురుం, గురువు దగ్గరికి వెళ్ళి విజ్ఞానాన్ని నేర్చుకో అని చెప్పబడింది. కానీ ఆ గురువుగారు మీ ఇంటికి వచ్చి చెబుతారు, ఇంట్లో నీ కూర్చోరుని ఇక్కడ చెప్పలా, ఆ స్వయంగా గురువుగారి అని నారదుడు, నారం దదాతిథి నారద అన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, నారం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం, దా అంటే దదాతి అంటే ఇచ్చి, అతను నారదుడు స్వయంగా వాల్మీకి ఆశ్రమానికి వచ్చి రాగానే వాల్మీకి ఆయనకి అడుగుతాడు, క్వశ్చన్స్ అడుగుతాడు. ఏం క్వశ్చన్ అడిగాడు? రెండో శ్లోకం నుంచి మనం ప్రారంభిద్దాం. ఏమిటి? కహను అస్మిన్ సాంప్రతిం లోకే గుణవాన్ కహ చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యసందో దృఢవ్రత అన్నారు. చూడండి, కహను అస్మిన్ సాంప్రతిం లోకే, అస్మిన్ సాంప్రతిం లోకే అంటే అస్మిన్ అంటే ఇప్పుడు, ఇప్పుడు జీవించి ఉండాలి. నేను కలవదలుచుకుంటే వెళ్ళి కలవాలి, కలవచ్చు అతన్ని. అటువంటి ఒక మనుష్యుడు గురించి చెప్పండి అన్నారు. ఇప్పుడు ఈ ఐదో శ్లోకం కనుక మీరు చూస్తే దాంతో ఏతత్ ఇచ్చామ్యహం శ్రోతుం పరం కౌతూహలమిమే మహర్షియే తం సమర్థోసి జ్ఞాతుం ఏత జ్ఞాతుం ఏవం విధం నరం అన్నారు. అంటే నరం అంటే ఏమిటి? ఒక నరుడు, ఒక నరుడు గురించి నాకు చెప్పండి. ఆ నరుడు ఎట్లా ఉండాలంట? ఇప్పుడు జీవించి ఉండాలి, కలవాలంటే నేను వెళ్ళి కలవాలి. అదే కాకుండా ఆయనలో ఈ 16 గుణాలు ఉండాలంట. మూడు కండిషన్స్. ఏమిటది? ఒక నరుడుగా ఉండాలి, ఇప్పుడు జీవించి ఉండాలి, మూడోది ఏమిటి? ఈ 16 గుణాలు ఉండాలి, అతని గురించి నేను వినాలి అన్నాడు. పరం కౌతూహలం హిమే, నాకు చాలా కుతూహలంగా ఉంది అన్నారు. వాల్మీకి తెలీదా రాముడి గురించి? తెలుసు. అయినా ఈ రామాయణ అవతరణ, ఈ రామాయణ ప్రపంచంలో ప్రకటించాలి అంటే గురువు నుంచి స్వీకరించిన జ్ఞానమే ఫలీభూతమవుతున్నది. ఇది ఏదో చదువుకొని అర్థం చేసుకొని చెప్పేది కాదు. ఇది ఆధ్యాత్మిక గ్రంథాలు, రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత, ఇది ఏదో చదువుకొని చెప్పుకునేది కాదు. ఇది మీద ఏదో అనుకోండి, మ్యాథమెటిక్స్ పుస్తకం ఉందనుకోండి, ఫిజిక్స్ ఏదో ఉందనుకోండి, అది ఏదో చదువుకుంటారు, ఏదో అర్థం చేసుకుంటే అర్థమైంది చెప్తారు. ఇట్లా కాదు. ఇక్కడ తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రష్టేన సేవయా. ఎప్పటివరకు పోతే మనం ఆచార్యముఖేన, ఆ గురువు ముఖాన్ని నుంచి, ఆయన నుంచి ఎప్పుడైతే మనం వినమో అప్పటి వరకు మనం తెలిసిన జ్ఞానం జ్ఞానంగా ఉంటుంది, కానీ విజ్ఞానంగా మారదు, అది ఫలించదు, ఆ జ్ఞానం ఫలించదు. గురువు నుంచి వినాలి అనే ఒక కుతూహలం, పరం కౌతూహలం హిమే. ఇప్పుడు ఈ నరం అనే ఆ శబ్దాన్ని గురించి చెప్పుకోవాలి మనం. ఈ నరం అంటే ఎన్నో అర్థాలు ఉన్నాయి. అది సాధారణంగా తెలిసిన అర్థం ఏమిటంటే నరుడు అంటే ఎవరు? మనుష్యుడు. నరుడు అంటే ఎవరు? మనుష్యుడు. ఇంకా ముఖ్యంగా ఒక అర్థం చెప్పాలి అంటే నరీయతే అన్నారు. నరీయతే ఇతి నరః, ఎవరోతే నిత్యంగా శాశ్వతంగా జీవిస్తాడో అతను నరుడంట. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఆ భగవంతుని యొక్క పేరు నరుడు. ఆ భగవంతుడిని నరుడు అని చెప్పినా ఏం పొరపాటు లేదు. సంస్కృత గ్రామర్ గురించి చెబితే గోవిందాచార్యులు వారు చెబుతారు నరీయతే ఇది నరః. ఒక విధంగా వాల్మీకి అడిగాడు ఆ భగవంతుడు గురించి, ఆ రాముడు గురించే చెప్పండి అని అడిగాడు. ఆయన ఎట్లా అడిగాడు? కప్పి వేసి అడిగాడు. అతను కప్పేశాడు. ఎందుకు? ఇది రామాయణం అంటే. రామాయణం అంటే ఏంటంటే ఈ ఋషులకి భగవంతుడు ఆ రాముడు ఒక పెద్ద సమస్య. ఆ రాముడే పెద్ద సమస్య అయ్యాడు ఎవరికి? ఈ ఋషులకి. ఎందుకు? ఏమిటా సమస్య అంటే ఇతను రాముడు, ఇతను భగవంతుడు అని చెప్పకూడదంట. విశ్వామిత్రుడు కావచ్చు, వాల్మీకి కావచ్చు, అగస్త్య కావచ్చు, వశిష్ఠుడు కావచ్చు, అత్రిముని కావచ్చు, కదంబుడు కావచ్చు, ఎంతెందో ఎన్నెన్నో ఋషులు ఉన్నారు, పెద్ద పెద్ద ఋషులు. వాళ్ళందరికీ తెలుసు ఇతను ఎవరో కాదు, పరబ్రహ్మ శ్రీరామ రామ రమేతి, ఇతను సాక్షాత్ స్వయంగా భగవంతుడే అని అందరికీ తెలుసు. తెలిసినా చెప్పకూడదు. ఎంత బాధ చెప్పండి. ఈ ఋషులందరికీ ఎంత కష్టం. ఆ భగవంతుడే స్వయంగా ముందు నుంచున్నాడు. అందరికీ ఒక ఆర్డర్ భగవంతుడు చెప్పాడు, నేను భగవంతుడు అని చెప్పకూడదు. ఎందుకు? చెబితే కష్టం, చెబితే రామాయణం కొనసాగదు. రామాయణం అనేది రసాభాసం అయిపోతుంది. ఆ భగవంతుడే స్వయంగా ఒక నరుడుగా వచ్చాడు. వచ్చి ఒక నరలీలని చూపించాడు కాబట్టి అందరు ఋషులకు చెప్పాడు. చూపన్నాడు, చెప్పొద్దు. చెప్పినా ఎట్లా చెప్పొచ్చు? అది ఆ అర్థాన్ని, ఆ భగవంతుడు అనే అర్థాన్ని కప్పిపెట్టి చెప్పాలి, కప్పేసి చెప్పాలి. ఈ ఋషులకే కాదు, ఈ ముగ్గురున్నారే లక్ష్మణుడు, భరతుడు, శత్రుడు, వాళ్ళకు కూడా కప్పేశాడు. నువ్వు నన్ను భగవంతుడుగా భావించు, నువ్వు పూజించు, నువ్వు సేవ చే, చెప్పొద్దు. అట్లాగే కాదు సుమిత్ర కూడా అదే చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు నా గురించి నేను భగవంతుడు అని చెప్పొద్దు, ఎందుకంటే నేను ఒక మనుష్యుడిగా వచ్చాను. ఎందుకు వచ్చానంటే మనుష్యుడిగా రెండు కారణాలు. ఆ రాముడే స్వయంగా భగవంతుడే ఒక మనుష్యుడిగా రావటానికి రెండు కారణాలు. మొదటో కారణం ఏమిటి? అసుర, ఈ రాక్షసులందరికీ మోహించటానికి శూర్పణఖ, తాటక, రావణుడు, కుంభకర్ణుడు, ఎంతో రాక్షసులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ తెలియకూడదంట ఇతను భగవంతుడు అని. ఒక నరుడుగా భావించాలి, అది ఒక రకమైన మాయ. ఈ రామాయణంలో ఈ రాక్షసులందరికీ నేను భగవంతుడి భగవతత్వాన్ని అని తెలియకూడదు, ఒక నరుడిని అని చెప్పాలంట. ఇదొకటి. ఇంకొకటి ఏమిటి? ప్రతి ఒక్క మనుషులకి, జనాలకి, నరులకి, మనుష్యులకి ఒక బోధ. ఏమిటా బోధ అంటే, ఏమిటా శిక్ష, ఏమిటా ఉపదేశం అంటే, మీరు మనుష్యులుగా ఉన్నా కూడా చాలా ఎత్తుగా పెరగచ్చు గుణాల్లో. మన హృదయంలో ఈ గుణాల్ని ఎంత పెంపొందుకోవచ్చు అంటే, ఆ చెప్పరానంత హద్దుకు మీరు ఎరగొచ్చు అని ఆ రాముడు చెబుతున్నాడు. ఈ మాట ఎట్లా చెబుతున్నాడు చూడండి. నేను మనుషుడినే కదా, పితృ ఆజ్ఞని పాలించాను. రేపు అయోధ్యాధిపతి అంటే ఏమిటి? ప్రపంచమంతా అందరికీ చక్రవర్తి లాగా అటువంటి పోస్ట్ నాకు వచ్చేది, అంత పెద్ద ఆస్తి నాకు కలిగేది. అయినా ఆ పితృ ఆజ్ఞ కోసం నేనేం చేశాను? 14 సంవత్సరాలు నేను వనవాసానికి వెళ్ళాను. అటువంటి అద్భుతమైన ఆ గుణాన్ని మనుష్యులు కూడా చేయవచ్చు, అటువంటి గుణాలు మనుషులు కూడా పెంపొందించుకోవచ్చు. మనం ఎప్పుడైనా చెప్పాం అనుకోండి, చూడండి మంచితనం ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఈ ప్రభుపాద వారు అట్ట చేశారు, అట్టప్ర చేశారు, మీరు కూడా అచ్చయ్య చేయండి అని చెబుతూ ఉంటారు. ఆయన పదుపాలండి, మేం చేయగలము? ఒక నెపాన్ని మనం ఎదుగుతాం. ఈ బద్ధ జీవుల యొక్క స్వభావం ఏమిటంటే ఒక నెపాన్ని ఎదుగుతాం. ఏమిటా నెపం అంటే, మన వల్ల ఏముంటుందండి, వాళ్ళు పెద్దవాళ్ళు కదా, ఇవన్నీ ఆయన ప్రచారం చేసినారంటే నా వల్ల ఏముంటుందండి, కమలం వచ్చిన దానికి వచ్చేస్తారు కదా, వాళ్ళు చేసుకుంటారులే, మనం మన వల్ల కాదులే. అది ఒక నెపాన్ని ఎదుగుతాం. ఇది ఓ బద్ధ జీవుడి యొక్క స్వభావం. ఇది నాయన చూడు, పక్కింటి వాడు ఉన్నాడు, ఎంత చక్కగా చదువుకుంటున్నాడు, ఎంత చక్కగా మాట, నువ్వు కూడా చదువుకోండి ఆయన అంటే, అతని వల్ల అవుతుందండి, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు గొప్పవాళ్ళు కదా అంటాడు. చూడండి, వాళ్ళు తల్లిదండ్రులు గొప్పవాళ్ళు కాబట్టి అంత బాగున్నాడు, మీ వల్ల నాయన అట్లా ఉన్నానంటాడు. ఇంకేదో మాట చెప్పారనుకోండి, మీరు కూడా చక్కగా ఇటువంటి మంచి మార్గంలో ఉండండి అంటే, మంచి మార్గంలో ఎట్లా ఉండగలమండి, మేమంత గొప్ప వాళ్ళం, పేద పరిస్థితుల్లో ఎన్ని కష్టాలున్నాయి చూడండి అంటాం. దాన్ని ఇటువంటి నెపాలు ఇవ్వకుండా మనుష్యులు కూడా ఈ మంచి గుణాల్ని మన వాళ్ళ జీవితంలో స్వీకరించి ఆ మంచి గుణాలతో వాళ్ళు జీవించవచ్చు అని ఈ మాట చెప్పడానికి, ఈ ప్రపంచంలో ఉండే ఎందరో మనుషులు ఉన్నారు, ఆ మనుషులు అనుభవించే ఎన్ని రకాల కష్టాలైనా ఉండండి, ఆ కష్టాల యొక్క లిస్ట్ రాయండి, ఆ కష్టాలన్నీ స్వయంగా రామచంద్రుడు అనుభవించాడు. ఈ ప్రపంచంలో ఒక కష్టం చెప్పండి, మనుషులకి అనుభవించిన ఒక కష్టం, ఆ కష్టాన్ని రామచంద్రుడు అనుభవించాడు. ఏ కష్టమైనా చెప్పండి, అన్ని రకరకాలైన కష్టాలు రామాయణంలో రామచంద్రుడు మనుషుడుగా వచ్చి అనుభవించి చూపించాడు. ఈ కష్టాల్ని అనుభవిస్తూ ఈ మంచి గుణాలతో ఉండవచ్చు, దివ్య గుణాలని మన జీవితంలో స్వీకరించవచ్చు. నేను మనుష్యుడిని కాబట్టి ఇటువంటి మంచి గుణాలని అంతమడుకునే తెచ్చుకోలేను, విపెంబించుకోలేను అని ఈ మనుష్యుడు అనే నెపాన్ని వదిలేయి. దానికోసం స్వయంగా భగవంతుడే వచ్చి చూపించాడు మనుష్యుడుగా ఎట్లా జీవించాలి. మనుష్యుడు జీవించడం అంటే ఏమిటి, మన సంబంధాను, మన వ్యవహారం అంటారు దాన్ని, దాన్ని ఎంత చక్కగా ఉంచుకోవాలి. ఈ ప్రపంచంలో మనకి ప్రతి ఒక్కళ్ళతోనూ ఏదో రకమైన సంబంధం ఉంటుందండి, ఆ సంబంధం అందరితోనూ ఒకే రకంగా ఉండదు, ప్రతి ఒక్కళ్ళతోనూ ఒక ప్రత్యేకమైన విశేషమైన సంబంధం ఉంటుంది. ఒక స్త్రీ ఎంతోమంది పురుషులతో సంబంధం ఉంటుంది, అయినా అతని స్త్రీ యొక్క భర్తతో ఉండే సంబంధం మిగతా వాళ్లతో ఉండదు, స్త్రీ యొక్క తండ్రితో ఉండే సంబంధం తమ్ముడితో ఉండదు, తమ్ముడితో ఉండే సంబంధం ఉందే అది వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకెవరితో సంబంధం అట్ట ఉండదు, వేరువేరు రకరకాలైన సంబంధాలు ఉంటాయి. సంబంధానికి అనుకూలంగా ఎట్లా వ్యవహరించాలో అది నేర్పించటానికి రామచంద్రుడు వచ్చాడు. అంటే రామాయణం చదవకుండా మనం ఈ ప్రపంచంలో ఎట్లా మన వ్యవహారం ఉండాలి అది మనం తెలుసుకోలేము. ఫస్ట్ బికమ్ ఏ హ్యూమన్. నేను కొన్నిసార్లు ఈ రామాయణం కొన్ని సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి చదువుతూ ఎప్పుడు ఈ భక్తులకి ఇదే మాట చెబుతా నేను, మనం భక్తుల వాలి అని అనుకుంటున్నాం కదా, భక్తుల తర్వాత అండి, ఫస్ట్ ఏమవండి, మనుష్యులుగా అండి, ఫస్ట్ బికమ్ ఏ హ్యూమన్. అది ఎట్లా అవ్వాలి అంటే రామాయణంలో రామచంద్రుడు నేర్పిస్తాడు. భక్తి ఎట్లా చేయాలి అనేది లక్ష్మణుడు నేర్పించాడు, భరతుడు నేర్పించాడు, శత్రుఘ్నుడు నేర్పించాడు, కానీ ఏ మనుష్యుడుగా ఎట్లా ప్రవర్తించాలి అనేది రామచంద్రుడు నేర్పించాడు. భగవంతుడే వచ్చి ఒక మనుష్యుడిగా వచ్చి మనకి ఎట్లా మనుష్య జీవితాన్ని గడపాలి, మనుష్య జీవితం అంటే సంబంధం, సంబంధానికి అనుకూలమైన వ్యవహారం, దీని వ్యవహారం అంటారు తెలుగులో, అంటే ఆచరణ, హౌ టు కండక్ట్ యువర్ లైఫ్ అకార్డింగ్ టు వన్స్ రిలేషన్షిప్ అన్నారు. ఇది తెలుసుకోవాలి మనుషులంటే. ఇప్పుడు కుక్కలు ఉన్నాయనుకోండి, నక్కలు ఉన్నాయనుకోండి, దానికి ఏమి లేదు, ఎవరు వచ్చినా అదే ఆ కుక్కలు అరవటం మొదలాడతాయి. అది ఎన్క్వైరీ ఏం లేదు. నువ్వు ఎవరివి, నాతో సంబంధం ఏమిటి, ఎందుకు వచ్చావు, ఏం ఎన్క్వైరీ లేదు. అవుతే మనుషులు అట్లా ప్రవర్తించడు. ఆ మనుషుడు యొక్క ప్రవర్తన ఎట్లా ఉండాలి అంటే రామచంద్రుడు నేర్పించాడు. ఆ స్వయంగా భగవంతుడు నేను భగవంతుడు అని దాన్ని మర్చిపోయి చూడండి ఒక మనుషుడుగా వచ్చి చూపించాడు ఇట్లా ప్రవర్తన ఉండాలి, మనుష్యుడి యొక్క ప్రవర్తన ఎట్లా ఉండాలి అని రామచంద్రుడు చూపిస్తే లక్ష్మణుడు ఏమి చూపించాడండి అంటే లక్ష్మణుడు మనం చూపించాడు. ఏం చూపించాడు? ఆ భగవంతున్నే మన దైవంగా, భగవంతున్నే మన ప్రాణంగా స్వీకరిస్తూ అతని సేవ చేయాలి. భరతుడు ఏమి చూపించాడు? ఆ భగవంతుని యొక్క సేవ యొక్క బాధ్యతని ఎట్లా నెరవేర్చాలి దాన్ని భరతుడు చూపించాడు. శత్రుడిని ఏమిటి చూపించాడు? శత్రుడు మనకు చూపించాడు ఏంటి, భక్తుల యొక్క సేవ చేయి, భగవంతుడిని కూడా మర్చిపోవు. మర్చిపో అంటే ఆ భగవంతుని పక్కన పెట్టే, భగవంతుని సేవ తర్వాత భక్తుని సేవ పొందు. శత్రుఘ్నుడు ఎల్లప్పుడూ భరతుడునే తిరిగేవాడు. భరతుడు ఎక్కడుంటే శత్రుఘ్నుడు అక్కడ. అంటే ఈ ముగ్గురు వచ్చి భగవంతుని ఎట్లా భక్తి చెయ్యాలో చూపించారు. దీని గురించి వివరణ ఇంకా ముందు వచ్చే రోజుల్లో చెబుతాను, ఒక ట్రైలర్గా చెబుతున్నా. వీళ్ళ ముగ్గురు మనకి నేర్పించింది భక్తి, రామచంద్రుడు వచ్చి నేర్పించింది మనుష్యుడిగా ఎట్లా వ్యవహారం. వ్యవహారం అంటే హౌ టు కండక్ట్ యువర్ లైఫ్ అకార్డింగ్ టు వన్స్ రిలేషన్షిప్. మీరు ఎంత గొప్ప భక్తులైనా ఈ ప్రపంచంతో మీకు సంబంధం ఉంది. మీరు ఒక పరివారంలో ఉంటున్నారు, ఒక సమాజంలో ఉంటారు. ఈ సమాజంలో ఎటువంటి వాళ్లతో ఎట్లా మనం ప్రవర్తించాలో దాన్ని రామచంద్రుడు నేర్పిస్తున్నాడు. మిత్రుడితో ఎట్లా, ఒక మిత్రుడు అండి రామచంద్రుడికి. మిత్రుడెవరు, ఒక బోయేవాడు. ఎటువంటి మిత్రత్వం అంటే నేను చెప్పుకున్నాం కదా గుణం, ఏ గుణం అది, దయా అనే గుణం. చూడండి మిత్రుడితో ఎట్లా ప్రవర్తించాలి. రామచంద్రుడు మిత్రుడెవరు, మొట్టమొదటి మిత్రుడెవరు, ఒక బోయేవాడు. రామచంద్రుడు రాజు, మిత్రుడు ఎవరికి, బోయేవాడు. అంత రామాయణం అంత అయిపోయింది. రామచంద్రుడు రావణాసురుడిని వధించాడు. వధించిన తర్వాత మళ్ళీ ఇంకా అయోధ్యకి వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. దాని ముందే రామచంద్రుడు వచ్చి హనుమంతుడు చెప్పాడు, హనుమంతుడా నువ్వు తొందరగా వెళ్ళు, వెళ్ళి రేపు పొద్దున తెల్లారుజాముగానే 14 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది, నేను కనుక వెళ్ళకపోతే ఆ సమయంలో రైట్ టైం రీచ్ అవ్వకపోతే భరతుడు అగ్ని ప్రవేశం చేస్తాడు, కాబట్టి నువ్వు తొందరగా వెళ్ళు, వెళ్ళి భరతుడు చెప్పు నేను వస్తున్నానని చెప్పు అన్నాడు. హనుమంతుడు సిద్ధమయ్యాడు. ఆకాశ మార్గంలో వెళ్ళి భరతుడికి చెబుదామని సిద్ధమవుతాయి. ఉన్నట్టుండు రాముడు చెప్పాడంటే, అయితే రా ఒక మాట, నువ్వు వెళుతూ వెళుతూ తొందరగా వెళ్ళు, వెళ్ళే గంగ ఉత్తర ఒడ్డులో అక్కడికి దిగి ఒక బోయేవాడున్నాడు, అతని కేవట్టు బోయేవాడు నిషాద రాజా, అతనికి చెప్పు. ఏం చెప్పు? నేను వస్తున్నానని చెప్పు. హనుమంతుడు, బోయేవాడేమిటి, మీరు అయోధ్యాధిపతి, ఈ బోయివాడికి చెప్పమంటే చెబుతారేమిటి? అది ఆ భరతుడు కంటే ముందు వెళ్ళి ఆ బోయివాడికి చెప్పమని చెబుతున్నారు. ఈ ఎటువంటి వాడినైనా ఈ బోయివాడు అంటే, రామచంద్రుడు ఆ హనుమంతుడి ముఖంలో చూసి అన్నాడు, ఆయన ఎవరో కాదు, మమ ఆత్మ ప్రియ సఖ అన్నాడు. నా ఆత్మ ప్రియ సఖ అంట. ఇది చూడండి, ఇది మిత్రత్వం అంటే. అదన చూడలా, నా హోదాకి తగ్గ మిత్రులు ఉండాలి. అటువంటి మనసులో భావనే రాలేదండి. ఇది గుణం అంటే. ఇది దీన్ని సౌలభ్యం అన్నారు నిన్న, చెప్పాం కదా సౌశీల్య సౌలభ్యం అంటే ఇది. అట్లా కాదు నేనేదో ప్రెసిడెంట్ని, నేనేదో జీబీసీని, నేను ఇక్కడ ఏదో కార్పొరేటర్ని, నేను ప్రైమ్ మినిస్టర్ని, నాతో కలవాలంటే 10 రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఏమీ లేదు, ఎటువంటిది లేదు. ఎనీ టైం నేను కార్లో ఒంటరికి వెళ్తున్నాను, నువ్వా నా కారులో కూర్చోవద్దు, ఎందుకంటే నాకు తగ్గని వాళ్ళు ఉండాలి, నా హోదాకి స్ట్రైట్గా బరాబరగా ఉండాలి. ఏమీ లేదు, అటువంటిది ఏం లేదు, నా కూర్చో నాయన, ఏం లేదు, నడుచుకుని వెళ్తున్నా కూర్చో. అటువంటి స్వభావం కలిగిన రామచంద్రుడు ఆత్మప్రియ సఖ. అది కనీసం ఈ బోయేవాడు ఎవరో, ఒక మనుషుడు కదా. శత్రువులు ఎవరు? రామచంద్రుడు శత్రువుడు, రాముడు రావణాసురుడు. ఆ రావణాసురుడు యొక్క తమ్ముడు విభీషణుడు, రాక్షస జాతికి చెందినవాడు. రావణాసురుడు ఆయన వధించారు రాముడు. అక్కడ ఆ శవం అక్కడ పడుంది, ఆ శరీరం అంట పడుంది. మండోదరి ఏడుస్తుంది ఆ సమయంలో. రాముడు విభీషణుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చెబుతాడు, విభీషణ, మీ అన్నగారు ఇక్కడ ఉన్నారు, చనిపోయారు, సంధ్యావేళ అవుతుంది, దానికి ముందే మీరు అంతిమ సంస్కారాలు చెయ్యాలి, దహన సంస్కారం చెయ్యి అంటే విభీషణ అన్నాడు, ఇతన మా అన్న కాదు, కానే కాదు, ఇతనితో నాకు ఎటువంటి సంబంధం లేదు, మిమ్మల్ని శరణాగతిని వేడుకున్నా కదా, ఎటువంటి సంబంధము దీంతో లేదు నాకు, ఈ గిద్దలు కాకులు అన్ని ఎటువంటి పక్షులు ఏదేదో జంతువుల నుంచి ఆ శవాన్ని తినేవాడు చెప్పండి, నాకు అటువంటి ఏమి సంబంధం లేదన్నాడు, నేను చెయ్యను అన్నాడు. ఇప్పుడు రాముడు అంటాడు, విభీషణ, మేము నలుగురు అన్నతమ్ములం కాదు, ఐదుగురు అన్నతమ్ములం, నువ్వు నాకు తమ్ముడు లాంటి వాడివి, నువ్వు తమ్ముడే. ఈ ప్రపంచంలో అందరికీ ఒక మాట చెబుతున్నాను, ఎవరోతే అనుకుంటారో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు అన్నతమ్ములు అంటారే వాళ్ళు తప్పు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్న విభీషణులు ఈ ఐదుగురు అన్నతమ్ములు. నువ్వు గనక రావణాసురుడికి రావణుడి యొక్క దహన సంస్కారం చేయకపోతే, నువ్వు చేయకపోతే ఆ అధికారం నాది, నేను చేస్తాను అన్నాడు. చూడండి, ఎవరో అతని భార్యని, హిస్ వైఫ్, అపహరణ చేసుకొని తీసుకువెళ్ళాడు. అటువంటి రావణాసురుడిని దహన సంస్కారం చేయడానికి కూడా సిద్ధపడ్డాడు రాముడు. ఇటువంటి గుణం చూడండి, మిత్రత్వం బంధుత్వం అంటే ఇటువంటిది. నాకు బంధువు ఉన్నాడే, ఆ బంధువు సంబంధించిన వాడెవరన్నా ఉంటే అతనితో కూడా నా బంధుత్వం ఉన్నది. ఎట్లా? రావణాసురుడు ఒక శత్రువుతో మనకి ఎట్లా సంబంధం ఉండాలి అది నేర్పిస్తున్నాడు రాముడు. ఒక మన శత్రువుతో ఎట్లా సంబంధం ఉండాలి అది కూడా నేర్పిస్తున్నాడు. మిత్రులతో సంబంధం ఉంటే ఓకే అనుకున్నాం అనుకోని, శత్రువులతో సంబంధం ఎట్లా ఉండాలి అది చూపిస్తున్నాడు రావణాసురుడు. మొట్టమొదటిసారిగా చూస్తున్నాడు రాముడు. చూడంగానే అహో రూపం, హా ఏ రూపం, ఎంత అందగాడు, ఎంత అందగాడు. మరిచిపోయాడు రాముడు, నా సీత నా భార్యని అపహరించేశాడు అన్ని మరిచిపోయాడు రావణాసురుడు. చూడంగానే ఎంత, చూడండి, ఒక శత్రువుని చూసి ఒక భార్యని అపహరించినంత శత్రుత్వం, ఎంత శత్రుత్వం ఉంటుంది? మిగతా ఏదో దొంగిలించుకెళ్ళిపోయాడంటే ఓకే మనం మర్చిపోవచ్చు, ఆ భార్యని దొంగిలించుకెళ్ళిపోయాడు వాడిని చూసి ఆ రూపం, అహో రూపం అన్నాడు. ఏమిటి ఆ రూపం? అరే ఎటువంటి వాడు, నేను విన్నాను ఇతను విశ్రావసుడు యొక్క పుత్రుడు, విశ్వాసుడు ఎంత గొప్పవాడు, అదే కాకుండా పౌలస్త్యుడు యొక్క పౌత్రుడు, పౌలస్త్యుడు యొక్క ఆయన వాళ్ళ యొక్క పౌత్రుడు, ఇతను బ్రాహ్మణ కులంలో జన్మించాడు, అరే ఏ అసురత్వాన్ని లోపడాడు, ఎందుకు పడ్డాడు అని ఆలోచిస్తున్నాడు. అదే కాకుండా రావణాసురుడు వధం అయిపోయింది, ఆ శవం అక్కడ పడుంది, మండోదరి ఏడవటం మొదలుపెట్టింది. ఆ ఏడుస్తూ ఉందంట. ఏమిటి? ఒకవేపు ఏడుపు, ఇంకొక వేపు ఏమిటి చెబుతుంది రావణాసురుడికి, ఎంతోమంది నీకు చెప్పారు, నేను చెప్పాను, నీ సీతని రాముడికి ఇచ్చేయి, సీతని రాముడికి ఇచ్చేయి అని ఎన్నో మాటలు చెప్పాను, ఎంతోమంది నీకు నచ్చ చెప్పారో, నువ్వు ఎవరి మాట వినలేదు, నువ్వు నా మాట వినలేదు, విభీషణుడి మాట వినలేదు, ఎంతోమంది మాట నువ్వు వినలేదు కాబట్టి నీ స్థితి ఇట్లా అయింది అని చెబుతుంది. భార్య పతివ్రత మండోదరి, మనం పంచకన్యాస్మ నిత్యం అంటాం కదా, అహల్యా ద్రౌపది సీతా తారా మండోదరిత పంచకన్యాస్మరణ నిత్యం, మహాపాతక నాశనం అంట, మండోదరిని స్మరిస్తే మహాపాతకాలు నాశనం అవుతాయంట. అటువంటి మండోదరి ఏడుపు చూసి రాముడు ఏడవటం మొదలెట్టాడే, నా వలన ఇటువంటి పతివ్రతకి దుఃఖం కలిగిందా అని ఏడవటం మొదలెట్టాడు రామచంద్రుడు. ఎట్లా ఏడవటం మొదలుపెట్టారు? ఎవరు రాముణ్ణి కన్సోల్, తెలుగులో ఏమంటారు, అవతరించడం, ఓదార్చలేకపోయారంట. ఆ మండోదరి కూడా ఆశ్చర్యపడిపోయింది, ఆ మండోదరి కంటే ఎక్కువ బాధపడ్డాడండి రామచంద్రుడు. చూడండి, అది అంటే మన శత్రువులతో కూడా ఎట్లా వ్యవహారం చేయాలి అని చూపించాడు రామచంద్రుడు. అందుకని ఈ గుణాల గురించి మనం చాలా చెప్పుకుంటాం, ఎన్నెన్నో గుణాలు ఉన్నాయి. దానిలో ఉండే ఈ దయ అనే గుణం, దాని గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం. ఈ దయ అనే గుణాన్ని గురించి ఇంకా చెప్పుకుంటూ వద్దాం. ఆయన ఇక్కడ కహను అస్మిన్ సాంప్రతిం లోకే గుణవాన్ కహ చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యసంధో దృఢవ్రత. ఈ శ్లోకాన్ని చెప్పుకోవడం నరం, ఈ నర అనే ఆ శబ్దానికి వ్యాఖ్యానం చెబుతున్నాం. ఇప్పుడు చూడండి, ఆ నర అంటే ఏమిటి? విశ్వామిత్రుడు తెలుసు. ఎవరు? విశ్వామిత్రుడికి తెలుసు ఇతను ఈ పిల్లవాడు ఎవరో కాదు, 12 ఏళ్ల పిల్లవాడండి అంతే. విశ్వామిత్రుడు వచ్చి తీసుకెళ్లాడు దశరథు దగ్గర నుంచి. అది అంతా సన్నివేశం మీకు అంతా స్టోరీ తెలుసు కాబట్టి. ఆ విశ్వామిత్రుడు రాముడిని లక్ష్మణుని అతని వెంట తీసుకువెళుతున్నాడు. తీసుకొని వెళుతూ 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 వాళ్ళిద్దరు ఒక పిల్లవాళ్ళు, ఓ చాలా హాయిగా ఒక ఋషి, విశ్వామిత్రుడు అంటే చాలా అద్భుతమైన ఋషి, అన్నిటి గురించి ఇది ఏమిటి అది ఏమిటి విశ్వామిత్రుడు చెప్పుకుంటూ చెప్పుకుంటూ వెళ్తున్నాడు. దినమంతా నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తే సంధ్యావేళ అయింది. గంగా ఒడ్డు దగ్గరికి వచ్చారు. కాగానే రాత్రిపూట ఎట్టా సంచరించగలరు? కష్టం. అందుకని విశ్వామిత్రుడు స్వయంగా ఆ కుస గడ్డితో ఒక శయ్య తయారు చేశాడు. ఈ అడ్వాన్స్ బుకింగ్ లేదు, ఆ హోటల్లో బుకింగ్ చేద్దాం, ఆ ధర్మశాలలో బుకింగ్ చేద్దాం, ఎటువంటి ఏమి లేదు. రాజకుమారుడు ఇద్దరు 12 ఏళ్ళు వయసు, చాలా అటు ఇటు ఆడుకుంటూ, ఎందుకంటే చాలా హాయిగా ఉంటారు కదా. ఈ తల్లిదండ్రులతో వెళ్ళటం అంటే ఏం చేస్తారు, ఆ పిల్లలు అటు వెళ్తే ఇటు వెళ్తే అది అడిగితే పిల్లలు తల్లిదండ్రులు ఇట్రా ఇట్రా నాతో పాటు రా చేపట్టుకుని వెళ్తారు. అందుకని ఆ తల్లిదండ్రులతో వెళ్ళటం అంటే పిల్లలకి విసుగు. అదే మన మామగారు వచ్చారనుకోండి, మామగారితో వెళ్ళటం అంటే ఫ్రీడమ్, ఎన్ని కోతి వేషలేసినా మామగారు అంటారు ఇంకా చెయ్యి అంటారు. అదే అది ఆ తల్లిదండ్రులతో వెళ్తే అటు చేతు ఇటు చేతు ఇటు కూర్చో, ఎంత పిచ్చికి పోతుంది పిల్లలకి తల్లిదండ్రులతో. అదే అట్లాగే అనిపించింది రామలక్ష్మణులకి. విశ్వామిత్రుడితో బాధ వెళ్తున్నారు, చాలా హాయిగా ఉంది, దశరథుడు లేడు, కౌశల్య లేదు, ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు, ఏది అడిగితే దాని క్వశ్చన్కి జవాబు. అదే తల్లిదండ్రులు అంటే చూపు అంటారు, అడగద్దు, ఆ క్వశ్చన్ అవుతావు, ఈ క్వశ్చన్ అవుతావు, నోరు మూసుకూర్చో. విశ్వామిత్రుడు ఏం చెప్పరా, చాలా హాయిగా వెళ్తూ వెళ్తూ రాత్రి అవ్వగానే ఈ కుస ఆ గడ్డి మీద పడుకున్నారు. ఇద్దరిని పడుకోబెట్టారు రాజకుమారులు. విశ్వామిత్రుడు తెలుసు ఈ పడుకున్న వాళ్ళు ఎవరు కాదు, సామాన్యులు కాదు, స్వయంగా ఆ భగవంతుడే. ఆ భగవంతుడే పడుకున్నాడు. రాత్రంతా నిద్ర రాలా, ఎందుకు నిద్ర రా రాత్రంతా? ఎంత పెద్ద సౌభాగ్యం చూడండి కౌశల్య, ఆ కౌశల్యకి ఎంత పెద్ద సౌభాగ్యమో. ఇది ఇటువంటి పరబ్రహ్మని ఆ భగవంతుడిని రామచంద్రుని పక్కలో పెట్టుకుని పడుకునే ఆ సౌభాగ్యాన్ని తలుచుకొని నాకు ఒకరోజు ఆ సౌభాగ్యం కలిగిందే, ఎంత ధన్యాత్ముణ్ణి అని స్మరిస్తూ స్మరిస్తూ రాత్రంతా నిద్ర పట్ల పొద్దున లేవంగానే పొద్దునైంది పూర్వా సంధ్య. ఆ సమయంలో రామచంద్రుని చూసి లేపాలి కదా, చిన్నపిల్లలు లేపాలి కదా, 12 ఏళ్ళు వాళ్ళు. చాలా ప్రసిద్ధమైన శ్లోకాన్ని పాడారు ఎవరు? విశ్వామిత్రుల వారు. కౌశల్యాసు ప్రజా అన్నారు. అది చెప్పకూడదు, కౌశల్యాసు ప్రజ రామ అని చెప్పకూడదు. కౌశల్యాసు ప్రజ, ఇది ఒక ఫుల్ స్టాప్ అక్కడ. ఏమిటది? కౌశల్య, ఎవరోతే ఈ బ్రహ్మాండాలు, అఖిల కోటి బ్రహ్మాండాల యొక్క ఉత్పత్తి ఎవరి గర్భం నుంచి కలిగిందో అటువంటి వాడిని నువ్వు గర్భంలో పెట్టుకున్నావే సుప్రజ. తర్వాత ఆ కౌశల్య యొక్క భాగ్యాన్ని తలుచుకుంటూ రామా, హే రామా, పూర్వసంధ్యా ప్రవర్తతే అన్నాడు. అంటే మొట్టమొదటి కౌశల్యాన్ని సంబోధిస్తున్నాడు. ఆ కౌశల్య ఒక సౌభాగ్యాన్ని గుర్తుపెట్టుకొని రాముణ్ణి సంబోధిస్తున్నాడు. కౌశల్యాస్ ప్రజ, హే రామా, పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఏమన్నాడు? ఉత్తిష్ట అన్నాడు. అది ఎవరు? ఇతను స్వయంగా భగవంతుడే తెలుసు. ఎందుకంటే గాయత్రి జపం చేసినప్పుడు, ఆ గాయత్రి జపం చేస్తూ సూర్యుడి మీద ధ్యానం చేసినప్పుడు, విశ్వామిత్రుడు కదా గాయత్రి మంత్రానికి ఋషి, ఆయన ఆ గాయత్రి మంత్రాన్ని జపం చేస్తున్నప్పుడు ఆ సూర్యమండలంలో చూశాడు. ఏం చూశాడు? ఆ సూర్యమండలానికి సూర్యుడి యొక్క హృదయంలో పరమాత్మ కూడా రామచంద్రుడున్నాడు. అదే రామచంద్రుడు ఇక్కడ పడుకున్నాడు తెలుసు. ఆయన నోరు మూశాడు రామచంద్రుడు. విశ్వామిత్రుడు చెప్పద్దు నేనెవరో, అందుకనే ఉన్నాడు నరా అన్నాడు. కౌశల్యాసు ప్రజ రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట చెప్పడు. సురశార్దూల చెప్పల, ఉత్తిష్ట భగవత్ స్వరూప అని చెప్పలా. ఇప్పుడు కూడా అదే మాట్లాడతాం మనం. ఇప్పుడు కూడా ఆ భగవంతుడిని లేపినప్పుడు ఆ రామాయణంలో చెప్పిన విశ్వామిత్రుడు యొక్క మాటలతోనే భగవంతుడిని లేపుతాం. ఆ భగవంతుడు ముందు వచ్చి మనం ఏం చెబుతావు పొద్దున పూట? నరశార్దూల అంటాం. భగవత్ స్వరూప అనం, పరబ్రహ్మ అని అనం, ఏమంటాం? నరశార్దూల. ఎందుకు ఎందుకు? ఆ రామచంద్రుడు రామాయణ సమయంలో ఆ కాలంలో ఋషులకి ఆ పెదవుళ్ళకి తాళ వేశాడంట, నేను భగవంతుణ్ణి అని చెప్పవద్దు. రామాయణంలో స్పష్టంగా రామచంద్రుడే భగవంతుడు అని 2 సార్లు చెప్పబడిందంతే, 2 సార్లు అంతే. చెప్పలేదు అని చెప్పలేము, అది చెప్పారు. అంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చెప్పారు, ఇంకెవరికి పబ్లిక్గా చెప్పల, వాల్మీకి పబ్లిక్గా చెప్పల. ఎవరితో మాట్లాడినప్పుడు ఎప్పుడు రాముడు ఎవరు అంటే నరశార్దుల. అదే కాదు, రామచంద్ర పట్టాభిషేకం జరుగుతుంది, పట్టాభిషేకం జరిగినప్పుడు కూడా అందరి ముందు ఋషులందరూ ఉన్నారు. ఆ ఋషులందరూ ఏం చెప్పారు? నరవ్యాఘ్ర అభిషిచ్యతి నరవ్యాఘ్ర అన్నారు. అభిషిచ్యతి అంటే అభిషేకం జరుగుతుంది. ఆ సమయంలో ఎవరికి అభిషేకం జరిగింది? నరవ్యాఘ్ర అన్నారు. అన్ని చోట్ల రామాయణంలో భగవంతుడు రామచంద్రుడు ఒక నరుడిగా ఉన్నాడు. అది క్వశ్చన్ వాల్మీకి. ఏమిటా క్వశ్చన్? నరుడి గురించి వినాలి. నారదుడికి అర్థమైపోయింది, నరుడి నుంచి వినాలా? ఇది కోడ్ లాంగ్వేజ్ ఋషులకి. నరుడి నుంచే చూతారే, మేము బాధపడద్దు, నరుడి నుంచే చూతా అన్నాడు. ఎటువంటి గుణాలు ఉండాలంట? ఆ నరుడిలో ఎటువంటి గుణాలు ఉండాలి? భగవంతుడి యొక్క గుణాలనే చెప్పబడి ఉన్నది. ఏమిటది? మొట్టమొదటిది, కాను అస్మిన్ సాంప్రతిన్ లోకే గుణవాన్. గుణవాన్ గురించి మనం చెప్పుకున్నాం. గుణవాన్ అంటే దయ. ఆ దయ లేకుండా మిగతా గుణాలనే దుర్గుణాలు అవుతాయి. దుర్గుణాలు ఉన్నాక దయ అనే గుణం ఉంటే ఆ దుర్గుణాలు కూడా గుణంగా మారిపోతుంది. అది ఆ దయ. గుణవాన్ వీర్యవాన్ అన్నారు. ఏమిటి ఆ వీర్యవాన్ అంటే? ఏమిటి, వీరుడుగా ఉండాలంట. వీరుడు అంటే ఏమిటి మనం తెలుసుకోవాలి. వీరుడు, వీర్యవాన్ అంటే ఏమిటి? వీర్యవాన్ అంటే చాలా శక్తివంతుడు అనుకుంటాం, తప్పు అది. ఎంతోమంది శక్తివంతులు ఉంటారు, వీరులు కాదు. వీరులు అంటే శక్తివంతులతో పాటు, శక్తితో పాటు ఏముండాలంట? ఇంకొకళ్ళకి రక్ష ఇవ్వడానికి ముందు నుంచోవాలంట. నా ప్రాణాలు పోయినా నాకు ఏం బాధ లేదు, నా ఆశ్రయాన్ని గ్రహించిన వాళ్ళకి నేను ఆశ్రయాన్ని ఇస్తాను, వాళ్ల కోసం నేను ఎటువంటి భయానకమైన పరిస్థితిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగిన వాడు వీరుడంట. కొంతమంది చాలా ఎత్తుగా పొడువుగా లావుగా చాలా గట్టిగా ఉంటారు, అయినా వీరుడు కాదు. ఎందుకు? ఏదో ఒక భయానకమైన ఒక పరిస్థితి వచ్చిందనుకోండి, కష్టమైన పరిస్థితి వచ్చిందనుకో, పారిపోతారు, కనిపించరు. వీరుడు అంటే ఏదో శక్తివంతుడుగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, పొడువుగా ఉన్నాడు కాదు, నేను ఉన్నా కదా నువ్వు బాధపడద్దు అని చెప్పేవాడు వీరుడు అంట. అతను వీర్యవాన్. తర్వాత ఏమిటి? ఏదో దేనికోసం వీరత్వాన్ని చూపించాలి? ధర్మజ్ఞశ్చ. ధర్మం తెలియకుండా మీ వీరత్వం ఉన్నదే, అది ఎందుకు పనికిరానిది? ఎందుకు మీ వీరత్వాన్ని అధర్మాని కోసం యూస్ చేసి ఎందుకు ఆ వీరత్వం? ఏం పనికిరాని. ఎందుకని? ధర్మజ్ఞశ్చ. అదే కాదండి, కృతజ్ఞశ్చ. ఎట్లా ఉండాలంటే కృతజ్ఞత ఉండాలంట. ఏమిటా కృతజ్ఞత అంటే? దాని గురించి తర్వాత చెప్పుకుందాంలే, ట్రైలర్ లాగా ఇస్తున్నాను. కృతజ్ఞశ్చ అంటే ఎవరు ఒకసారి కూడా ఆ మీకు మంచి పని ఏదైనా మంచి చేశారనుకోండి, అది మర్చిపోకుండా ఉండటం దాని కృతజ్ఞత అన్నారు. కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. చెప్పిన మాటని చేయటం, వెనక్కి తిరుగుకుండా వెళ్ళకూడదు. ఈ మాట ఇచ్చిన మాట నెరవేర్చడాన్ని సత్యవ్రతో అన్నారు. దృఢవ్రత, ఏ వ్రతాన్ని తీసుకుంటే, ఏ పని చేసుకుంటే, ఏది వ్రతాన్ని తీసుకుంటే అది పూర్తిగా చేసిన తర్వాత వెళ్ళడాన్ని దృఢవ్రత అన్నారు. అదే కాకుండా ఏదో ఈ గుణాలు ఇప్పుడు వచ్చినాయి, నిన్నొచ్చినాయో, మొన్నొచ్చినాయో, సంవత్సరం క్రితం వచ్చినాయి, అటువంటి వాడు కాదు, ఉండకూడదంట. ఎట్లా ఉండాలంటే చారిత్రేణ కోయుక్త. ఈ జన్మ నుంచే కాదు, కిందట జన్మ నుంచే వాళ్ల తండ్రితండ్రుల నుంచి వాళ్ళ వంశంలో కూడా అటువంటి గుణాలు ఉండాలంట. చారిత్రేణ కోయుక్త సమర్థ, అన్ని పనులు చేయటానికి సమర్థ ఉండాలంట. మాట్లాడటం వచ్చు పాడటం రాదు, పాడటం వచ్చు మాట్లాడటం రాదు, అటువంటి కాదు. అన్ని పనులు చేయడానికి సామర్థ్యం ఉన్నాయంట. సమర్థ చక ఏక ప్రియదర్శన, ఇవన్నీ మంచివాడే కానీ అదే చూస్తే ఇంకోసారి చూడబుద్ది కాదండి, అట్ట కాదు. చూస్తుంటే అట్లాగే చూస్తూనే ఉండాలి. ఇంకొక వస్తువుని చూడటానికి మనసు అప్పకూడదు. అటువంటి సౌందర్యం కలిగిన వాడు ఉండాలి. తర్వాత ఆత్మవాన్. ఆత్మవాన్ అంటే ఏమిటి? ఏదో వీరుడున్నాడు, దించున్నాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు, అయినా ఆ ముందర ఉంచున్నవాడు ఉన్నాడే, అతను కూడా చాలా శక్తివంతుడే. అతను రెండు బాణాలు వేశాడు, ఏదో గంజు ఇచ్చాడు, అతను కూడా బెదిరిచ్చాడు. బెదిరిచ్చినా కూడా బెదరకుండా ఉండటం, దాన్ని ఆత్మవాన్ అన్నారు. వీరుడు ఒకటి, ఆ వీరత్వంతో పాటు ఆత్మవంతయా ఆత్మవాన్ ఉండ. ఆత్మన క్రోచిత క్రోధ, ఎవరోతే క్రోధాన్ని జయించారు, క్రోధాన్ని జయించకుండా ఇవన్నీ గుణాలని దుర్గుణాలుగా మారిపోతాయండి. క్రోధాన్ని జయించాలంట. కోచిత క్రోధో ద్యుతిమాన్, ఆయన నుంచి ఉంటే ఆయన శరీరం నుంచి ఎటువంటి కాంతి రావాలంటే ఆ సూర్యుడు ఫీల్ అయిపోవాలంట, అటువంటి కాంతి రావాలి. ద్యుతిమాన్ అనసూయక, అటువంటి మంచి గుణాలు కలవాడు ఇంకొకరికి వస్తే అతన్ని చూసి మెచ్చుకునే ఒక ఒక గుణం ఉండాలి. ఇంకొక మంచివాడిని, గొప్పవాడిని, ఏదో మంచితనాన్ని చూసి, ఇంకెవరో ఒక ఐశ్వర్యాన్నో ఏదో చూసి మెచ్చుకునే ఒక గుణం ఉండాలి. మనకంటే గొప్పవాడిని చూసి మెచ్చుకునే గుణం ఉండాలంట. మన తోటివాడేమన్నా కొంచెం మనకంటే ప్రగతి చెందితే మనం అనుకుంటా హా ఏమిటండి, మీ ముందు ఎవరో వచ్చి మిమ్మల్ని ఎవరో ఎవరి గురించో మంచి మంచి మాటలు చెబుతుంటే ఆ మీరు అనుగుట్టి మాటనే అండి, నా తెలుసు అతనెవడో అంటాం. అంటే అనసూయక. అదే కాకుండా కస్య విభ్యతి దేవాచ జాతా రోషస్య సంయుగే అన్నారు. జాతా రోషస్య సంయుగే. ఒకసారి రామచంద్రుడికి కోపం వచ్చిందంటే ఆ దేవతలేంటి కస్య బిభ్యతి దేవాహ, దేవతలంతా వణికిపోతారంట. ఇంతకుముందు ఒక లైన్లో చెప్పారు, ఏం చెప్పారు? జితక్రోధ అన్నారు. జితక్రోధ ఉన్నట్టుండి నెక్స్ట్ లైన్లో ఏం చెప్పడుంది? క్రోధం కనుక వస్తే దేవతలందరూ ఉనికిపోతారంట. అది భగవంతుడి. ఆ భగవంతుడిలో మహనీయుల్లో వచ్చిన క్రోధం ఉన్నదే, ఆ క్రోధం క్రోధం కాదు, ఇంకొకళ్ళ మంచి కోసమే ఆ క్రోధం. కోజిత క్రోధ రస్య విభ్యతి దేవాహ, నరసింహదేవుడు క్రోధం వచ్చింది, మంచిదే కదా, దానివల్ల హిరణ్యకశివు వధమైంది, హిరణ్యకశివు చచ్చిపోయాడు, ఎంతోమంది వావా అంటున్నారు. ఎంత క్రోధం చూడండి. అదే ఆ భగవంతుడిలో ఉండే క్రోధం, లేకపోతే ఒక మహనీయుడిలో ఉండే ఆ క్రోధం కూడా శ్లాఘనీయమైనది. అంటే అది కూడా చాలా మంచి గుణంగా మారిపోతుందంట. దుర్మార్గులు ఉంటారే, వాళ్ళ యొక్క క్రోధం తప్పు, మనకి ఎటువంటి మంచి కాదు. మహనీయుల యొక్క, పెద్దవాళ్ళ యొక్క క్రోధం ఉంటుంది, తల్లిదండ్రుల యొక్క క్రోధం, గురువు గారి యొక్క క్రోధం ఉన్నదే, అది ఒక కృప అంట. మన మీద కృప వలన గురువుగారు మన మీద క్రోధించారు. గురువుగారు మనం మెచ్చుకున్నారనుకోండి, జాగ్రత్త, మన నాశనానికి కారణం అదే. గురువుగారు మన మెచ్చుకున్నారు హా అనుకుంటారు, నాలాంటి వాళ్ళు అది చేశాను ఇది చేశాను, గురువుగారు చాలా మెచ్చుకున్నారు, శభాష్ అన్నారు. ఇంకోటి వస్తుంటాడు, ఓ గురువుగారు నా మీద చాలా కోపగిచ్చారు. వాళ్ళిద్దరు ఎవరు గొప్పవాడు అంటే గురువుగారు ఎవరి మీద అయితే క్రోధించారో అటువంటి శిష్యుడు శిష్యుడు. ఎందుకు? ఆ గురువు గారికి చాలా విశ్వాసం, నేను ఇతని మీద క్రోధం చేసినా క్రోధించినా తిట్టినా తప్పుదిద్దినా నన్ను వదిలేసి వెళ్ళడు, అటువంటి విశ్వాసం కలిగిన వాడు. ఆ గురువుగారు అతని మీద అంత విశ్వాసం ఉందంట. ఇంకొక శిష్యుడు విశ్వాసం లేదు, ఈ తప్పులు చేస్తున్నాడు, ఇది చెబితే బాధపడిపోతాడు, బాధలో ఎక్కడో వెళ్ళిపోతాడు, మాయలోకి వెళ్ళిపోతాడేమో, అందుకని మెచ్చుకుంటారు. నా మంచిదేనా, చాలా బాగుంది, హా వండర్ఫుల్ అంటారు. జాగ్రత్తగా, గురువు యొక్క విశ్వాసాన్ని నేను సాధించాను, నా మీద విశ్వసిస్తున్నారు గురువు అంటే ఏమిటి? ఆ గురువు గారు మిమ్మల్ని తిడతారు, తప్పు దానికి సిద్ధంగా ఉంటారు, ఎంత మంచి పని చేసినా ఇంకో పనిస్తారు, అంటే తన శిష్యుడు. కోజిత క్రోధ కస్య విభతి దేవా జాత రోషస్య సంయుగే అన్న తర్వాత ఐదో శ్లోకంను అంటారు. ఏమిటి? ఏతత్ ఇచ్చాం అహం శ్రోతుం అన్నారు. ఏతత్ ఇచ్చామి అహం శ్రోతుం, నేను దీన్ని వినటానికి చాలా కోరికగా ఉన్నది. అటువంటి మనుష్యుడు గురించి వినటానికి నాకు చాలా కోరిక ఉంది. పరం కౌతూహలం హిమే, నాలో కౌతూహలత కుతూహలత అంటే వినాలి 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 అని ఒక ఆగ్రహం ఉన్నది. మహర్షే తం సమర్థోసి, హే మహర్షి నారదుడు, మీకు సామర్థ్యం ఉన్నది ఇది చెవటానికి, నేను అడిగిన మాటను చెవటానికి మీలో అటువంటి సామర్థ్యం ఉన్నది. తం సమర్థోసి జ్ఞాతుం ఏగం విధం నరం అన్నాడు. అతని గురించి చెప్పండి, అతను నరుడుగా ఉండాలి. దాని తర్వాత ఆరో శ్లోకంలో శ్రుత్వా ఏతత్ త్రిలోకజ్ఞో వాల్మీకి నారదోవచః, శ్రుత్వా అంటే విన్న తర్వాత నారదుడు ఈ వాల్మీకి ద్వారా చెప్పిన ఈ మాటలను విని ఒక రెండు సెకండ్ ఆగాడు. అరే ఈ మాటలన్నీ చెబుతూ చెబుతూ నా మనసులో భగవంతుడి యొక్క స్మరణ కలుగుతుంది, భగవంతుడి గురించి చెప్పేద్దామా అయిన అని అడిగాడు. ఏమిటి నరం, నరుడు గురించి చెప్పాలి. అటువంటి నరుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు ఆలోచిస్తూ ఉంటే ఉన్నట్టుండి రామచంద్రుడు గుర్తుకొచ్చాడు. రామచంద్రుడు గుర్తుకు రాగానే ఉన్నట్టుండి ఏమన్నాడు, శ్రూయతాం అన్నాడు. విను విను నేను చెబుతా. శ్రూయతాం ఇతీచ ఆమంత్ర్య ప్రావృష్టో వాక్యం అబ్రవీ, చాలా ఆనందంతో రామచంద్రుడి యొక్క స్మరణ మనసులో రాగానే చాలా ఆనందంతో ప్రావృష్టో వాక్యం అబ్రవీత్, ఇట్లా ఇటువంటి వాక్యాన్ని పలకటం మొదలుపెట్టాడు నారదుడు. నారదుడు ఇక్కడి నుంచి బాలరామాయణాన్ని చూతాడు. ఈ అధ్యాయం అంతా, మొదటో అధ్యాయం అంతా పూర్తిగా బాలరామాయణం అంటారు, సంక్షిప్త రామాయణం ఉంటారంటే నారదుడు వాల్మీకి మహర్షికి మొత్తం రామాయణం అంతా చెప్పేశారు ఒక అధ్యాయంలో. అంటే రామాయణం మొదటో అధ్యాయంలోనే మొదలవుతుంది, పూర్తిగా అయిపోతుంది. దీని బాలరామాయణం అన్నారు. నారదుడు ఏం చెబుతున్నాడు చెప్పండి, వినండి. ఏడో శ్లోకంలో బహువో దుర్లభ చైవ, అది ఇటువంటి గుణాలు ఉన్నవాడు మనుష్యుడు చాలా దుర్లభం, అయినా ఏతత్తే త్వయా కీర్తితా గుణాహ, నువ్వు ఇటువంటి గుణాలు గురించి అడిగావు. ఈ 16 గుణాల గురించి ఎవరినో అడిగాడు, అటువంటి గుణాలు కలిగిన వాడు చాలా రేర్, దుర్లభం, దొరకడం చాలా కష్టం. అయినా మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తౌ యుక్త శ్రూయతాం నరః, మళ్ళీ నరః అని చెప్పాడు. ఆ నరుడు నుంచి చెబుతావు, బాధపడద్దు. ఎందుకంటే భగవంతుడు అంటే చెప్పొచ్చు కదా, ఇది భగవంతుడులే ఉంటా గుణాలు, భగవంతుడు గురించి వేదాల్లోనే చదువు ఉంటా చెప్పచ్చు. రామాయణం ప్రకటించాలి అంటే ఈ నరహ అనే ఆ శబ్దం వల్లే నా రామాయణం వచ్చింది, లేకపోతే ఆ భగవంతుడు గురించి చెప్పని ఇంకోసారి చెప్పటం ఎందుకండి, వేదాలు ఉన్నాయి చదువుకొని చెప్పచ్చు, అయిపోయింది. రామాయణం మనకు వచ్చేది కాదు. ఈ నర అనే శబ్దం ముఖ్యమైన శబ్ద, ముఖ్యమైన వాక్యం ఇది. నర రెండు సార్లు వచ్చినాయి. శ్రూయతాం నరహ, నరుడు గురించి చదువుతాను, శ్రూయతాం ను విను దాని గురించి. ఎవరతను? ఇక్ష్వాకువంశ ప్రభవో, చూడండి రామాయణంలో ఉండే శ్లోకాలు జాగ్రత్తగా చదవాలి. ఇది ఈ శ్లోకాలు ఉన్నాయే భాష సంస్కృతమైన, ఎవరకపోతే తెలుగు కొంచెం మాత్రం వచ్చిన వాడు కూడా అర్థం చేసుకోగలరు. ఎటువంటి కష్టం లేదు దీనిలో, చాలా సులభమైన సంస్కృత భాష. రామాయణం కంటే సరళమైన సంస్కృత భాష ఎటువంటి శాస్త్రాలు లేవు లేవు లేవు. అందుకని రామాయణం నేర్చుకోవాలంటే మీరు సంస్కృతం అనేది నేర్చుకోవాలి అనుకున్నారు కొద్ది కొంచెం మాత్రం రామాయణంతో మొదలుపెట్టండి. ఏమక్కర్లా, రామాయణం చదువుతూ చదువుతూ వస్తుండదు సంస్కృత భాష వచ్చేస్తుండదు. అందుకని ఈ సంస్కృత భారతి వాళ్ళు ఉన్నారే వాళ్ళు ఈ రామాయణాన్ని సెలెక్ట్ చేశారు. సంస్కృతాన్ని నేర్పించడానికి ఈ రామాయణాన్ని సెలెక్ట్ చేశారు. ఎందుకంటే ఒకటి ఆది కావ్యం, అంతకంటే తేలికైన సంస్కృత భాష ఎక్కడో ఎవరూ రాయలేదు, ఏ కావ్యం లేదు. మీరు కాళిదాసు చదివారు, చాలా కష్టం చదువుకోవటం. రఘువంశం, మేఘ సందేశం అవన్నీ చాలా కష్టం. సంస్కృతాన్ని ఎంత ఉపమాలు ఉపమేయాలు ఏమిటేమిటో రాశాడు ఆయన. ఇక్కడ చాలా సరళం. ఇక్ష్వాకు వంశ ప్రవరో ప్రభవో అంటే ఇక్ష్వాకు వంశంలో ఒక శ్రేష్ఠమైన ఒకతడున్నాడు, ఎవరో కాదు, రామో నామ జనేషుతః అన్నారు. అతని పేరేమిటి? రామ. నామ అటువంటి రామ అనే నామం కలిగిన వాడు జనే శ్రుత, అందరికీ తెలిసినవాడే. అంటే నారదుడు ఏం చెబుతున్నాడు వాల్మీకి, మీకు తెలిసే, మీకు తెలిసింది నాకు తెలిసిందే, అయినా ఏం చేద్దాం, మేము నాటకం చేయాలి కదా. రామాయణం కావాలి అంటే, మీ జనాలకు ఉద్ధరించాలి అంటే రాముడు గురించి చెప్పాలి. అందుకని మీకు తెలిసిందే రాముడే, జనేశ్వత అందరికీ తెలిసినవాడే, మీకు తెలిసినవాడే, నాకు తెలిసినవాడే వాళ్ళు పెట్టారు. ఒక ఋషి తెలుసు ఇతను భగవంతుడు అని తెలుసు, తెలిసినా చెప్పలేడు. అయినా చెప్పకుండా ఉండగలరా? చెప్పకుండా ఉండలేడు. ఒక ఋషి, ఒక భక్తుడు, ఒక ఆచార్యుడు భగవంతుడు గురించి చెప్పకుండా ఎట్ట ఉంటారండి? అందుకని నారదు ఏం చెప్పాడంటే నియత ఆత్మ అన్నాడు. నియత ఆత్మ గోవింద ఆచార్య చెబుతారు, దీనికి డైరెక్ట్ ట్రాన్స్లేషన్ అంటే నియతాత్మ అంటే ఎవరైతే అతను మనస్సును జయించారో అతను నియతాత్మ, ఎవరైతే కంట్రోల్డ్ హిస్ మైండ్ అన్నారు. అదే ఉపనిషత్ వ్యాఖ్యలు చెబుతుంటే ఉపనిషత్తులో నియతాత్మ అంటే ఎవరి కోరిక వలన, ఎవరి ఆదేశంతో ఈ ప్రపంచమంతా ప్రతి ఒక్క నియమాన్ని నియమింపబడే నియమించే ఆ తత్వాన్ని అంటే పరబ్రహ్మడు భగవంతుడు. నియతాత్మ, ఏ ఆత్మ ద్వారా ఈ ప్రపంచమంతా నియమించబడుతుందో దాని నియమాత్మ అన్నారు. పైన ఒక లౌకిక అర్థం, లోపల ఆ పరం సత్యని, సత్యం పరం ధీమహి, పరబ్రహ్మని వర్ణించే వాక్యాలు. తర్వాత మహావీర్య, ఎవరోతే మహావీరుడు, రాముడు ఎవరు? మహావీరుడు, చాలా గొప్ప వీరుడు. అయినా దానికి ఒక ఉపనిషద్ అర్థం ఉంది. ఏమిటా ఉపనిషద్ అర్థం? పరాశక్తి వివిధైవ శ్రూయతే. వా, ఆయన ఎంత శక్తివంతుడు అంటే ఆ శక్తి వల్లనే ఈ ప్రపంచంలో అన్ని కార్యాలు జరుగుతున్నాయి. తర్వాత ద్యుతిమాన్, ఎవరి స్వరూపం? ద్యుతిమాన్ అంటే ఆయన శరీరం నుంచి ప్రకాండమైన తేజ జరుగుతుంది. అది ఉపనిషత్తులు ఏం చెప్పుడుంది? ఆ భగవంతుడు శరీరం సచ్చితానంద విగ్రహం, ద్యుతిమాన్ ధృతిమాన్, ఆయన సత్సంకల్ప సత్యకామ, ఏదనుకుంటే అదవుతుంది ధృతిమాన్. చూడండి, అంటే ఒక్కొక్క పదంలో ఒక పైన అర్థం, ఒక లోపల అర్థం. పైన అర్థంలో ఏమిటి? ఇక మనుష్యుడిని వర్ణించేగా ఒక రకంగా ఒక అర్థం, లోపల ఆ భగవంతుని భగవతత్వాన్ని వర్ణించేలా ఒక అర్థం. అందుకని రామాయణం ఏమిటో కాదు, పైన ఒక అర్థం, ఏమిటది? సాహిత్యంగా, లోపల వేదార్థం. నిన్న చెప్పుకున్నాం దాని గురించి. వాల్మీకి, వాల్మీకి ఋషిని ఎట్లా పోల్చాం? కోకిలకు. ఆరుహ్య కవితాశాకం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి కోకిల కూడా, దాంతో పాటు సింహం కూడా. ఆ సింహం అంటే ఉపనిషత్తుల యొక్క గర్జన, అది లోపల. పైన అర్థం కావ్యం, ఇది రామాయణం. అట్లా చెప్పుకుంటూ ఎన్నో మాటలు చెప్పుకుంటాడు. ఈ శ్లోకాలు రామచంద్రుడి యొక్క గుణాల్ని వర్ణించే శ్లోకాలు కాబట్టి ఒక్కొక్క గుణాన్ని ఎలాబరేట్గా ఇప్పుడు చెప్పుకోము, ఎందుకంటే మనం కొంచెం ముందు కొనసాగాలి కాబట్టి. ఒక గుణాన్ని పేర్లు మాత్రం చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఇంకా స్పెసిఫిక్ గుణాలు, కొన్ని గుణాలు ఉంటాయి మనకి అత్యంతరంగా అవసరం మన జీవితంలో, ఆ గుణాల గురించి మనం చెప్పుకుందాం. ఎట్లా చూద్దాం. బుద్ధిమాన్ నితిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రు నివర్ణ విపులాంసో మహాకంభు మహాబాహు కంబు గ్రీవ మహానుహు. భగవంతుడు రామచంద్రుడు యొక్క శారీరక స్వరూపం ఎట్లా ఉందంటే విపులాంసో మహాబాహు, ఆయన చేతులు దాన్ని ఏమంటారు బాహు, ఇది ఆజానుబాహుడు. అదే కాకుండా కంబు గ్రీవ, అతను ఒక శంఖంలాగా ఉంటుంది ఆయన కంఠం. మహాహనుహు, మహాహనుహు ఆయన చీక్స్ అంటే ఇది ఎత్తుగా ఉంటాయంట. అదే కాకుండా మహోరస్క మహేశ్వాస గూఢ జత్రుహు అరిందమః ఆజానుబాహు సుశిరా సులలాట సువిక్రమః. ఇవన్నీ ఈ పదాలు చాలా ముఖ్యమైన పదాలు కాబట్టి చెప్పుకుంటూ చెప్పుకుంటూ ముందుకెళ్దాం. సమ విభక్త అంగ, రామచంద్రుడు అంగాలు ఎట్లా ఉన్నాయంటే సమవిభక్త. కొంతమంది ఏమిటంటే చేతులు చాలా పొడుగ్గా ఉంటాయి, కాళ్ళు చిన్నగా ఉంటాం. కొంతమందికి ఏముంటుంది, ఆ మెడ చాలా ఎత్తుగా ఉండటం, తల ఇంత పెద్దగా ఉండటం, శరీరం చిన్నగా ఉండటం అంట కాదు, వెల్ బ్యాలెన్స్డ్ బాడీ అంటాం. సమ విభక్తాంగ స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్. స్నిగ్ధవర్ణ ఆ ఒక శరీరం చూడంగానే ఎంత స్మూత్గా ఉంటుందంట. ఏదో మనం అనుకుంటాం ఈ శరీరం ఎంత గట్టిగా ఉంటే అంత స్ట్రాంగ్ అంత మంచిది అనుకుంటాం. శరీరం గట్టిగా ఉండకూడదు. శరీరం ఎట్లా ఉండాలి అంటే సాఫ్ట్గా ఉండాలంట, మనసు గట్టిగా ఉండాలి. ఈ మధ్య ఏంటంటే ఆ జిమ్నాషియంకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ శరీరాన్ని గట్టి చేసుకుంటారు, మనసు చాలా వీక్ అయిపోతుంది. ఆ జిమ్నాషియంకి వెళ్ళి అదే ఎక్సర్సైజ్ చేసి ఆ కండలు అన్ని పెట్టుకుని చాలా గట్టిగా వస్తాయి. బయటికి రాగానే ఏదో అమ్మాయితో ప్రేమించి ఆ మనసు చాలా కరిగిపోతుంది, బికాజ్ సో వీక్. మనసు స్ట్రాంగ్గా ఉండాలి, గట్టిగా ఉండాలి, శరీరం సాఫ్ట్గా ఉండాలి. మనం అనుకుంటాం ఎంత కండలు వస్తే ఎంత గట్టిగా ఉంటే అంత స్ట్రాంగ్ అనుకుంటాం, అది కాదు. ఇప్పుడు కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తారు. కృష్ణుడు ఎత్తినప్పుడు గోవర్ధన అట్లాగే ఎత్తాడు. వాళ్ళందరూ ఇక్కడ చూస్తున్నాడు, ఏదో సాఫ్ట్గా ఉంది, ఏదో కండలు వచ్చి ఏదో హార్డ్గా ఉండడం కాదు, సాఫ్ట్గా ఉంది. కృష్ణుడు శరీరం భగవంతుడు చాలా ఒక వెన్నెలాగా ఉంటుందంట, టచ్ చేస్తే అంత సాఫ్ట్గా ఉంటుంది. అది స్నిగ్ధ వర్ణ ప్రతాపవాన్ పీనవక్ష విశాలాక్షు లక్ష్మీవాన్ శుభలక్షణ. ఈ శబ్దాలన్నీ తెలిసిన శబ్దాలు, ఎందుకంటే నేను చెప్పుకుంటూ వెళ్తా. ఇంకా ధర్మజ్ఞశ్చ సత్యసంధః చ ప్రజానాం చ హితేరతః. ప్రజానాం చ హితేరతః, దీని గురించి ఒక మాట చెప్పుకుందాం. ఒక రాజు రామచంద్రుడు, ఒక రాజు ఎట్లా ప్రజల్ని ఎట్లా చూసుకున్నాడు అంటే ఒక పిల్లలాగా చూసుకున్నాడంట. ఒక తండ్రి పిల్లవాడిని ఎట్లా చూసుకుంటారు, చిన్న పిల్లల్ని అట్టా చూసుకున్నాడంట, కంటికి రెప్పలాగా చూసుకున్నాడంట రామచంద్రుడు. ఎట్లా చూసుకున్నాడంట, ఒక చెట్టులాగా చూసుకున్నాడంట. మనం అంటాం ఈ చెట్టు లాంటి వాడు అంటాం. ఒక రాజు చెట్టులాగా ఉండాలంట. ఎందుకు, దానికోసం ఒక చిన్న మాట చెప్పుకుందాం. చెట్టు ఏం చేస్తుందండి మనకి, ఎండలో ఏం ఇస్తుంది చెట్టు, ఒక నీడ ఇస్తుంది, ఎండలో నీడిస్తుంది. ఎండలు ఆ చెట్టు మీద పడుతున్నాయి, ఆ చెట్టు ఆ ఎండల్ని స్వీకరించి మనకి నీడ ఇస్తుంది. అట్లాగే ఒక రాజు అతను కష్టాలని స్వీకరించి ప్రజలకి సుఖాన్ని ఇవ్వాలంట. ఒక రాజు అనుకుంటాడు, ఏమిటండి ఎంత చెబుతున్నావు, ప్రజలు నాకు సుఖం ఇవ్వాలి, ప్రజలు సుఖం ఇచ్చేదేంటి, కష్టాలు అన్ని ప్రజలకి సుఖం నాకుండాలి, నేను రాజు కదా. కాదండి, మీరు రాజుగా బతికి ఉండాలి అంటే మీరు కష్టాలని స్వీకరించాలి, ప్రజలకి సుఖాన్ని ఇవ్వాలి. ఎట్లా పోతే ఒక చెట్టు అని అనుకుంటాం, చెట్టు ఎంత మనకి దయ వలన, ఎంత కరుణ వలన మనకి ఎంత మంచి చేస్తుందండి, నీడ ఇస్తుందని అనుకుంటాం. కాదండి, ఆ చెట్టుగా ఉండాలి అంటే దానికి ఆ చెట్టుకు ఎండలు కావాలి. మీరు అనుకున్నారు ఆ చెట్టు మీద దయచేసి, ఓ చెట్టు ఎంత ఎంత మాడిపోతున్నావు ఎండల్లో, నీ మీద ఒక పెద్ద పండాలేస్తాను, మీరు కప్పేస్తాను అనుకున్నారు, ఏమవుతుంది ఆ చెట్టు, చెట్టు ఎండిపోతుంది. ఆ ఎండల వల్లనే చెట్టు పెరుగుతుంది. ఆ ఎండలు కనుక లేకపోతే ఆ చెట్టు ఎండిపోతుంది. ఆ చెట్టు ఒక స్వభావం, అది దానికి ఎండలు కావాలి, మనకి నీడ ఇవ్వాలి, అప్పుడే అది చెట్టు. అట్లాగే ఒక రాజు ఎప్పుడు రాజు అవుతాడు అంటే కష్టాల్ని స్వయంగా స్వీకరిస్తాడు, ఆ ప్రజలకి సుఖం ఇస్తాడు. కష్టాలు రాజుకి ఒక ఆహారం లాంటిది. ఆ కష్టాలు గనక ఆ రాజు స్వీకరించకపోతే రాజు రాజుగా ఉండలేడు. భూతహితర రామాయణం ఈ మాట చెప్పడం, రామచంద్రుడు అట్లా ఉన్నాడంట. అదే కాకుండా యశస్వి జ్ఞాన సంపన్న, యశస్వి ఎవరు, రామచంద్రుడు గురించి తెలిసిన తెలియని వాడెవరు, అందరూ తెలుసు. యశస్వి జ్ఞాన సంపన్న శుచిహి వక్ష సమాధిమాన్. తర్వాత ప్రజాపతి సమ శ్రీమాన్ అన్నారు. ప్రజాపతి శ్రీమాన్, శ్రీమాన్ అంటే ఎవరు, లక్ష్మీపతి, శ్రీమంతుడు. అదే శ్రీమాన్ అనే శబ్దాన్ని రామచంద్ర పలికాడు. ఎవరో సుభీషణ వస్తున్నాడు ఆకాశ మార్గంలో, వస్తుంటే శ్రీమాన్ అన్నారు రామచంద్రుడు. అన్నీ వదిలేసి వచ్చేశాడు. శ్రీమాన్ ఏమిటయ్యా, శ్రీమంతుడట, ఎందుకంటే భక్తి కలిగిన వాడు కాబట్టి శ్రీమంతుడు. అదే కాదు, ప్రజాపతి సమ శ్రీమాన్ దతా రిపు రిషూదన. ఇప్పుడు మొదలవుతుంది. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వజనస్య స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. ఇక్కడ నారదుడు చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ గుణాన్ని వర్ణిస్తూ మిగతా గుణాలు మనుష్యుల్లో రావచ్చు, కానీ ఈ ఒక్క గుణం మనుష్యుల్లో రావటం చాలా కష్టం. ఏమిటది? రక్షిత జీవలోకస్య. జీవలోకస్య అంటే ఏమిటి? ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్క జీవుడిని రక్షించగలగలిగేవాడు రాముడు అంటే అది ఆ భగవంతుడి ద్వారానే సంభవం అండి. ఒక జీవుడు ఇంకొక జీవుడికి రక్షణ కలిగించలేడు. రక్షణ ఇవ్వటానికి ప్రయత్నించగలడే కానీ ఇవ్వలేడు. ప్రతి ఒక్క జీవుడికి ఆ రక్షణ ఇచ్చే సామర్థ్యం కలిగిన వాడు భగవంతుడి దగ్గరే ఉన్నది కాబట్టి ఇంకెవరి దగ్గర లేదు. ఈ మాటని ఒక కప్పిపుచ్చేశారు. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత. అదే కాకుండా ప్రతి ఒక్క జీవుని రక్షిస్తాడు. ఎట్లా రక్షిస్తాడు? ఈ ధర్మాన్ని రక్షించే జీవుణ్ణి రక్షిస్తాడంట. ఇవన్నీ నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, మనం రక్షించుకోవాలి, మనల్ని మనం రక్షించుకోవాలి అంటే ఏం చేయాలంటే ధర్మాన్ని రక్షించాలి. ధర్మో రక్షతి రక్షిత అన్నారు. ధర్మాన్ని గనక మనం రక్షించకపోతే మనకి మన ఎవరు రక్షిస్తారు అని ఒక ఆశ పడటం, దానికి హక్కు లేదు. వి డోంట్ హ్యావ్ ద రైట్ టు బి ప్రొటెక్టెడ్ ఇఫ్ యూ డోంట్ ప్రొటెక్ట్ ధర్మ. ధర్మాన్ని కనుక మీరు రక్షించకపోతే రక్షింపబడటానికి మీకు అధికారం లేదు అని వేదాలు చెబుతాయండి మాట. కొంతమంది అంటారు ఎవరు రక్షించట్లేదండి, ఎవరు రక్షించట్లేదండి. మీరేం చేస్తున్నారంటే ధర్మాన్ని రక్షించారా? మీరు ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. ఇది మొట్టమొదటి మనం నేర్చుకునేవాళ్ళం చిన్నప్పుడు. మాకు లోయర్ నర్సరీ యూకేజీ అవన్నీ ఉండేది కాదు, ఎల్కేజీ ఉండేది. ఫస్ట్ స్టాండర్డ్ నుంచే పుస్తకాలు. ఆ ఫస్ట్ స్టాండర్డ్లో ఆ తెలుగు పుస్తకంలో ఏముండేదంటే ధర్మో రక్షతి రక్షిత. ఇది మొట్టమొదటి మాట అండి మనం నేర్చుకుంది. ఆ టైంలో మీకు ఏదైనా గుర్తుంటే ఆ తెలుగు పుస్తకాలు మొట్టమొదటి మాట ఇది. మాతృదేవో భవ, ఆ పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిదేవో భవ, ధర్మో రక్షతి రక్షిత. అంటే ఈ యొక్క పదాన్ని మనందరికీ తెలుసు, తెలిసినా దీనికి అర్థం తెలుసుకోవాలి. జాగ్రత్తగా వినండి. ఏమిటి ధర్మో రక్షతి రక్షిత అంటే ఏమిటి? మీరు ధర్మో రక్షతి, ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో ధర్మం చేత రక్షింపబడతారు. దానికి పర్ఫెక్ట్ అనువాదం ఇది. మనం అనుకుంటాం ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఎప్పుడు రక్షిస్తుంది ధర్మం? మీరు ఆ ధర్మాన్ని రక్షిస్తే అప్పుడు ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుందంట. లేకపోతే మీరు రక్షి ఎవరు రక్షించలేరు, ధర్మమే మీరు రక్షిస్తుంది. ఒక ఉదాహరణ ఇచ్చారు. ఏమిటి ఆ ఉదాహరణ అంటే, ఇప్పుడంటే అందరికీ ఇల్లు గ్యాసు పొయ్యి అన్నీ వచ్చేసినాయి. మా పల్లెటూరులో ఆ టైం ఉండేది కాదు. ఏముండేది? ఒక కిచెన్ అంటూ ఉండేది, కానీ వంట బయటే ఉండేవాళ్ళు. ఆ దొడ్లోనే ఒక పేడ అవన్నీ చేసి కట్టెలతో ఉండేవాళ్ళు. అప్పుడు మా మామగారు ఏం చేసేవాళ్ళంటే ఒక దగ్గర కూర్చున్నాడు, ఒక మంచం మీద కూర్చొని ఒక కట్టె మీద కూర్చొని ఒక కర్ర పెట్టేవాళ్ళు. అక్కడ పెట్టుకునేది పెట్టుకొని ఏదో ఒక్కోసారి ఒక కాకులో, ఒకసారి కొన్ని కుక్కలో, ఏదో పిల్లో చూస్తుంటుంది కదా. దాని నుంచి రక్షించుకోవడానికి ఒక కర్ర పక్కన పెట్టేది. ఆ కర్ర పెట్టినంత మాత్రంతోనే ఆ ఒక్క వంటని రక్షించగలదా, రక్షించుకోగలదా? కాదు. ఆ కర్రని పట్టుకుంటే ఆ కర్ర మమ్మల్ని రక్షిస్తుంది. ఆ కర్రని మీరు ధరించకపోతే మీ చేతుల్లో ఆ కర్ర కర్రగానే ఉంటుంది, మీరు రక్షించలేరు. యు కెనాట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. అంటే ఏమిటి? ఒక గన్ ఉందనుకోండి, గన్ ఎందుకు? మన రక్షణ కోసం పెట్టుకున్నాం. అది మీ బీరువాలో పెట్టుకుంటే రక్షిస్తుందా? ఏం చేయాలి? చేతుల్లో దాన్ని ధరించాలి. అట్లాగే ధర్మాన్ని మన చేతుల్లో మనం ధరిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది.
If you don't follow dharma, if you don't protect dharma, don't expect to be protected, suffer.
ఇది వేదాలు చెబుతాయి. అందుకని ఫస్ట్ మనం ఏం చేయాలి, మన కర్తవ్యాన్ని మనం చెయ్యాలి, మన ధర్మాన్ని మనం ఆచరించాలి. మన ధర్మాన్ని కాకుండా ఇంకొకటి ధర్మాన్ని గురించి ఆచరణ చేయమని చెప్పి ఆ ధర్మాన్ని రక్షించాలి. ఎంత మడుగోతే మన ధర్మాన్ని రక్షిస్తామో అంత మడుగు ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఇంకెవరు అవసరం లేదు మిమ్మల్ని రక్షించడానికి, ఎవరో ఆ భగవంతుడే పంపిస్తాడు మిమ్మల్ని రక్షించడానికి. మొట్టమొదటి మన కర్తవ్యం చేయండి, ధర్మాన్ని రక్షించండి. అట్లాగే రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, అదే కాకుండా రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత స్వజనస్య. రామచంద్రుడు అందరినీ రక్షిస్తాడండి. జీవలోకస్య జీవతో ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క జీవుని రక్షిస్తాడు. అయినా ఇక్కడ ఒక మాట ఏమిటి, స్వజనస్య చ రక్షిత. ఈ సపరేట్గా ఏం చెప్పాడు, స్వజనస్య స్వజనులను రక్షిస్తాడు అని చెప్పాడు. ఎందుకు చెప్పారు ఇక్కడ అంటే రామచంద్రుడు పర్సనల్గా రక్షిస్తాడంట. ఎవరిని, ఎవరైతే శరణాగతులవుతారో అటువంటి వాడిని రక్షిస్తారు అన్నారు. ఇప్పుడు మీరు ఈ మూడు శ్లోకాలు ఉన్నాయి, ఒకటి భగవద్గీత, ఇంకొకటి రామాయణం, ఇంకోటి వరాహ పురాణంలో మూడు శ్లోకాలు ఉన్నాయి. ఈ మూడు శ్లోకాల్ని ఏమన్నారంటే చరమశ్లోకి అన్నారు. చరమశ్లోకి ఇంకా టాప్ మోస్ట్ శ్లోకం ఏముంటుంది, ఎవరైతే భగవంతుడి దగ్గరికి వచ్చి శరణాగతిని వేడుకుంటారో అటువంటి వాడికి భగవంతుడు శరణాగతి ఇస్తాడు. ఆ మాట రామాయణంలో ఒక మంచి శ్లోకంలో చెప్పబడింది. ఎప్పుడంటే విభీషణుడు ఆకాశ మార్గంలో వస్తున్నాడు, భగవంతుని శరణ వేడుకోవడానికి వస్తున్నాడు. ఆ సుగ్రీవుడు చూసి ఉన్నట్టున్నాడు రాముడి యొక్క తమ్ముడు, అందరి సైనికులు చెప్పాడు ఇతను వధిద్దాం అని, శస్త్రాల్ని ఎత్తంగానే రామచంద్రుడు ఆపాడు. ఆపి అన్నాడు, హనుమంతుడా నువ్వు ఏమి విచారిస్తున్నావు ఇతని గురించి చెప్పన్నాడు. హనుమంతుడు చెప్పాడు, అతని చేతుల్లో ఎటువంటి అస్త్రశస్త్రాలు లేవు, మనకి ఎటువంటి హాని లేదు, వచ్చిన తర్వాత చూసుకుందాం, మాట్లాడుకున్న తర్వాత నిర్ణయం తీసుకుందాం అన్నాడు. సుగ్రీవుడు అన్నాడు, కాదు కాదు, నీకు తెలీదు ఈ మా రాక్షసులు చాలా పెద్ద మాయవులు అని మాట్లాడుకుంటూ రామచంద్రుడు హనుమంతుడు అన్నాడంటే మనకి ఇతనికి రక్ష ఇవ్వాలి, శరణాగతిని ఇవ్వాలి అనుకుంటే అప్పుడు నా శరణ కోసం వచ్చాడు కాబట్టి నేను శరణని ఇస్తాను అని రామచంద్రుడు అన్నాడు. అప్పుడు ఒక మాట అన్నాడు సుగ్రీవుడు, ఏమన్నాడంటే రామచంద్ర మీరు భగవంతుడు, ఏదైనా చేయవచ్చు, మీరు మీ స్వతంత్రులు, మేమందరం మీ దాసులమే, అయినా మీరు అడిగారు కాబట్టి ఒక మాట చెబుతాను. ఎవరైతే అతని యొక్క అన్న అతనిని వదిలేసి, స్వతహగా అతని అన్నగారిని వదిలేసి మన దగ్గరికి వచ్చాడే, మీ శరణ వేడుకున్నాడు, అయినా అన్నగారిని వదినవాడు మిమ్మల్ని వదలడు అనేది గ్యారంటీ ఏమిటండి అని సుగ్రీవుడు అడిగాడు. అతని మీద మన నమ్మకం పెట్టుకోకూడదు. ఎవరైతే అతను అన్నగారిని వదిలేసి వచ్చాడే, పరివారాన్ని వదిలేసి వచ్చాడే, అటువంటి వాడి మీద మనం ఎట్లా నమ్మకం పెట్టుకోగలం అంటే రామచంద్రుడు అన్నాడంట, అవని ఇప్పుడు పరిస్థితి ఏమిటి, నా శరణం వేడుకున్నాడు కదా అని రామచంద్రుడు ఒక శ్లోకం చెప్పాడు. ఏమిటి, సకృదేవ ప్రపన్నోస్మి తవాస్మి చైతి యాచతే సర్వదా అభయం తస్మై ఏతత్ వ్రతం మమ అన్నారు. చాలా ప్రసిద్ధమైన శ్లోకం అండి, నేర్చుకోవాల్సిన శ్లోకం. ఏమిటి, రామచంద్రుడు ఉన్నాడు సకృదేవ, ఒకసారి గనక ఎవరొచ్చి నా శరణ వేడుకుంటే, వేడుకొని ఒక మాట చెప్పాలంటే ఏమిటి, తవాస్మి అని. తవాస్మి అంటే ఏమిటి, నేను నీ వాడిని, నీకు చెందిన వాడిని, తవాస్మి ఇది యాచతే, ఒకసారి గనక ఈ మాట చెబితే సర్వదా, నన్ను వదిలేసి వెళ్ళినా కూడా సర్వదా ఎల్లప్పుడు ఆ భయం తస్మే అతనిని రక్షిస్తాను, ఆ భయ ప్రదానం చేస్తాను, సర్వదా భయం తస్మే ఏతత్ వ్రతం మమ అన్నాడు. ఇది నా వ్రతం అంట. ఇప్పుడు కృష్ణుడు దేవకి యొక్క గర్భంలో ఉన్నప్పుడు ఆ సమయంలో దేవతలు అందరూ వచ్చారు, వచ్చి సత్యవ్రతం అన్నారు. సత్యవ్రతం ఏమిటి, ఆ భగవంతుడి వ్రతం మనం ఎన్నెన్నో వ్రతాలు చేస్తూ ఉంటాం. ఆ భగవంతుడు ఏ వ్రతం చేస్తాడంటే, ఏమిటా వ్రతం అంటే, ఏమిటా వ్రతం భగవంతుడు, ఇదే వ్రతం. ఒక్కసారి గనక ఎవరన్నా వచ్చి ఆ భగవంతుడు దండం పెట్టుకొని, హే భగవంతుడా నేను నీవాణ్ణి అంటే ఏమిటి, ఇక్కడ స్వజనస్య స్వజనులుగా అవుతారు. అతనికి పర్సనల్ కేర్ చేసుకుంటాడు భగవంతుడు, స్వయంగా రక్షిస్తాడంట. భగవద్గీతలో చెప్పాడు కదా, ఏమన్నాడు, యోగక్షేమం వహామి అహం, స్వయంగా రక్షిస్తాను అని మాట చెప్పుకుంటూ ముందర ఈ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకాలు. స్వజనస్య రక్షిత. తర్వాత సర్వశాస్త్రార్థ తత్వజ్ఞో, అన్ని శాస్త్రాలు తెలిసినవాడు రామచంద్రుడు, తత్వజ్ఞ స్మృతిమాన్ ప్రతిభావాన్ సర్వలోకప్రియ సాధు అధీనాత్మ విచక్షణ, అంత బుద్ధి ఇంటెలిజెన్స్ కలిగిన వాడు. విచక్షణ అంటే ఏమిటి, ఎవరికోతే చాలా బుద్ధిమంతుడు, అటువంటి బుద్ధిమంతుడు, ఏది రైట్ ఏది రాంగ్, ఏది తప్పు ఏది ఒప్పు అని తెలిసినవాడు విచక్షణ. సర్వదా అవిగత సద్భి సముద్ర ఇవ సింధుభి, అంటే సముద్ర ఇవ సింధుభి, ఎట్లాగోతే నదులన్నీ సముద్రంలో కలిసిపోతుంటాయో అట్లా రామచంద్రుడికి ఎల్లప్పుడూ ఓపెన్, ఎవరు పడితే ఎప్పుడు పడితే ఎవరోతే వచ్చి రామచంద్రుని కలవచ్చంట. అర్థ సర్వసమ సయవ సదైవ ప్రియదర్శన, మళ్ళీ ఇంకోసారి చెప్పారు సదైవ ప్రియదర్శన. ఒకసారి రామచంద్రుని చూస్తూ ఉంటే అంట, ఇంకోసారి ఇంకెవరిని చూడబుద్ధి కాదంట. ఒకసారి చూస్తూ ఉంటే రామచంద్రుడిని, రామచంద్రుడినే చూస్తూనే ఉండాలి అని, అటువంటి అద్భుతమైన స్వరూపం కలిగిన రామచంద్రుడు. సచ సర్వగుణోపేతే, ఇటువంటి అద్భుతమైన గుణాలు కలిగిన వాడు ఎవరు, కౌశల్యానందవర్ధన, ఈ కౌశల్య ఆనందాన్ని వర్ధించేవాడు అటువంటి రామచంద్రుడు. సముద్ర ఇవ గాంభీర్యో, ఎటువంటి గంభీరాన్ని కలిగిన వాడు, సముద్ర ఇవ గాంభీర్యో ధైర్యేణ హిమవానివ, ధైర్య హిమాలయ హిమాలయంతో పోల్చారు, ధైర్యేణ హిమవానివ. తర్వాత నారుడు చెప్పాల్సి వచ్చింది, ఎవరో కాదు తను విష్ణువే అని నోటి దాకా వచ్చిందండి విష్ణువే చెప్పాలని, దాన్ని మార్చాల్సి వచ్చింది. ఏం మార్చాల్సి వచ్చింది, విష్ణునా సదృశే వీర్యు అన్నాడు. అతని వీరుడి తత్వంతో ఎటువంటి వీరుడు అంటే, విష్ణునా సదృశే అన్నాడు. సదృశే అంటే విష్ణులాగా అంట, స్వయంగా విష్ణువే. విష్ణునా సదృశే వీర్యో సోమ ఇవ ఇవ ప్రియదర్శన. ఇప్పుడు రామచంద్రుడు అని వాల్మీకి రామాయణంలో ఎక్కడ రాయలా, అయినా రామ అనగానే పక్కన చంద్ర వస్తుంది, రామచంద్ర రామచంద్రే వస్తుంది, రామ రామ అని రాదు, రామచంద్ర అని వస్తుంది. ఎందుకు వాల్మీకి రామాయణంలో రామచంద్ర అని రామచంద్రుని సంబోధించకపోయినా, ఎన్ని మాటలు ఎన్నిసార్లు రామచంద్రుణ్ణి సోమ రాముణ్ణి చంద్రుడుగా చంద్రుడితో సమానంగా పోల్చారు. ఎందుకు, సూర్యుడితో సమానంగా పోలుస్తావా, రఘువంశంలో పుట్టాడు, పుట్టినా సూర్యుడితో సమానంగా పోవాల్సిన, ఎందుకు మన అన్నం ఈ మాట చెప్పం, ఏం చెప్పం, చక్కగా సూర్యుడు దించాడండి, ఓ ఎండలున్నాయి, చక్కగా ఎండలున్నాయండి, బయటికి వెళ్దాం భోజనాలు చేద్దాం, మనం భోజనాలు చేద్దాం చెబుతారట, ఏం చెబుతాం మనం, చక్కని ఇవాళ పూర్ణిమ వెన్నెలున్నాయి, చంద్రుడు చక్కగా ఉన్నాడు, మనం మన భోజనం బయటికి వెళ్ళి భోజనం చేద్దాం అంటాం. సూర్యుడు ఉన్నాడని బయటికి వెళ్ళాం, ఎందుకు, ఆ సూర్యుడు యొక్క మనం ఎంత ఏది చేసినా అది మనం కాల్చేశాడు, మంటలు మాడిపోతుంటాయి. అందుకని ఈ చంద్రుడు యొక్క ఆ కాంతి మనకి శీతలత్వాన్ని ప్రదర్శిస్తుంది. కాబట్టి విష్ణునా సదృశే వీర్యో సోమవత్ ప్రియదర్శన, ఆ చంద్రుడిని చూస్తూనే ఉండొచ్చు కానీ సూర్యుడిని చూడలేము. కాలాగ్ని సదృశే క్రోధో, కాలాగ్ని అంటే, కాలాగ్ని అంటే ప్రళయ సమయంలో వచ్చిన అటువంటి అగ్ని ఉన్నది, అటువంటి క్రోధాన్ని. క్షమయ పృథ్వీ సమహ ధనేన సమహ త్యాగో సత్యేన ధర్మ ఇవ అపరహ, సత్యేన ధర్మైపర అంటే స్వయంగా ధర్మరాజు లాంటి వాడు అది చెప్పుకున్న తర్వాత, తదేవం గుణం సంపన్నో రామం సత్యప్రాక్రమ జ్యేష్టం శ్రేష్టగుణై యుక్త ప్రియ దశరథ సుతం ప్రకృతీనాం హితే హి యుక్తం ప్రకృతి ప్రియ కామయా యౌవరాజ్యేన సంయుక్తో ఏచత్ ప్రీత్యా మహీపతిః. ఇటువంటి రామచంద్రుడు దశరథ పుత్రుడు అన్ని రకాల గుణాలు చెందినవాడు. అటువంటి రాముడిని దశరథుడు చాలా సంతోషంతో ఆనందంతో పెంచుకున్నాడు అని ఇది చెబుతూ రామాయణాన్ని మొదలుపెడతారు. ఎవరు? నారదుడు. రామాయణం చెప్పడం మొదలు పెడతారు నారదుడు. దానికి ఒక బ్రేక్ ఇచ్చి ఇక్కడ మనం మొత్తం ఈ అయోధ్యాకాండ ప్రారంభంలో వెళ్దాం. ఎందుకంటే రాముడి యొక్క గుణాలు అన్ని చోట్ల వర్ణించబడింది. అయోధ్యాకాండలో ఉండే ప్రథమ రెండు సర్గాలు, ఒకటో మొదటో సర్గం, రెండో సర్గం, ఎట్లా రామచంద్రుడి గుణాలు బూరిబూరి వర్ణన, చక్కని వర్ణన ఈ రెండు అధ్యాయాల్లో మనకి దొరుకుతుంది. అందుకని ఈ రామచంద్రుడి యొక్క గుణాలు వర్ణన చేస్తూ చేస్తూ ఆ రెండు అధ్యాయాల్లో ఉండే కొన్ని శ్లోకాలు మనం చెప్పుకుందాం, రేపు చెప్పుకుందాం. కానీ ఒక ట్రైలర్గా చెబుతా ఎందుకు ఆ సర్గలో అయోధ్యాకాండ, ఇప్పుడు జరిగేది బాలకాండ, అయోధ్యాకాండకి ఎందుకు వెళ్ళాము అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఒకటే. మన చిన్నపిల్లలు, మన పిల్లలు వాళ్ళకి మంచి గుణాలు కావాలి అంటే అయోధ్యాకాండలో ఉండే ప్రథమ ద్వితీయ ఈ రెండు సర్గాల్ని చదవండి, రోజు చదవండి, మన పిల్లల్లో మంచి గుణాలు వచ్చేస్తాయి. మన పిల్లల్లో ఒక కోతి వేషం వేసినా, అటువంటి రాక్షసులాగా ఉన్నా ప్రవర్తించినా మంచి గుణాలు కావాలి మన పిల్లల్లో అంటే రెండు సర్గాలు చదవ. ఎందుకు అంటే ఒక స్టోరీ చెప్పి ఒక ఇంట్రడక్షన్గా, రేపటికి ఇంట్రడక్షన్గా ఒక స్టోరీ చెబుతా. ఏమిటంటే దశరథుడు ఆలోచిస్తున్నాడు, రాముణ్ణి నేను రాజుగా చక్రవర్తిగా అభిషేకం చెయ్యాలి, పట్టాభిషేకం చేయాలని ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎన్నెన్నో విచారం చేస్తూ ఒక సభ పిలిచాడు. ఎందుకు పిలిచాడు అని రేపు చెప్పుకుందాం. ఒక సభ పిలిచాడు, ఆ సభలో అందరిని అడిగాడంట. ఆ శ్లోకాలు ఉన్నాయి, రేపు చదువుకుందాం. ఒక ఒక మనసుకు ఒక ఆహారంగా థాట్, రేపు ఏం జరుగుతుందో దానికోసం ఒక ట్రైలర్గా ఇస్తున్నా. అడవులందరినీ పిలిచాడు. పిలిచన్నాడు, నేను రాముణ్ణి రాజుగా చక్రవర్తిగా నేను చేయాలనుకుంటున్నాను, మీ ఒపీనియన్ ఏమిటి, మీ విచారణ ఏమిటి, మీ నిర్ణయం చెప్పండి. నేను చెప్పాను రాజుగా చెప్పాను అనుకోవద్దు, మీరు విచారించి నా ఈ నిర్ణయానికి విరుద్ధంగా అయినా మీరు నిర్ణయం అవ్వచ్చు, మీరు చెప్పండి, మీరు డిసైడ్ చేయండి అన్నాడు. దశరథుడు చెప్పంగానే ఈ రాజ్య ఆ సభలో ఉండి అందరూ ఓరు అంటూ అది ఆనందంతో ఒక రకమైన ఆనంద బాష్పాలతో వాళ్ళందరూ ఇచ్చాము 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 అన్నారు. దీనికోసం ఎదురు చూస్తున్నా ఇన్ని కాంతకాలం నుంచి, రాముణ్ణి రాజుగా చూడాలి, శ్వేతచిత్రాననం, రామచంద్రుడి యొక్క ముఖారవిందాన్ని ఆ శ్వేతచ్ఛత్ర కింద చూడాలని ఉంది. గజేన మహతాయాంతం, ఒక రాజు ఒక ఏనుగు మీద ఊరేగింపుతూ ఈ రాజపడ్డాభిషేకాన్ని చూడాలి అని చాలా ఆతృతంగా ఉంది అని అందరూ హోహో ఆనందంతో చెప్పడం మొదలెట్టారు, గర్జన చేయడం మొదలుపెట్టారు ఆనందంతో. అనగానే దశరథుడికి హృదయంలో ఉంటూ ఆనందం కలిగింది. హా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. అయినా ఒక సంకోచంగా ఒక డౌట్ పెట్టాడు, సందేహం నాకు, నేను రాముణ్ణి రాజుగా చేయాలి అనే మీ ముందు ఒక ప్రస్తావన పెట్టంగానే మీరు అంత ఆనందంతో తొందరగా చేయండి తొందరగా చేయండి అంటున్నారు. ఏదన్నా నేను ఇన్ని సంవత్సరాలు ఎన్నో సంవత్సరాల నుంచి రాజ్యాన్ని వెళ్తున్నాను, నాలో ఏమన్నా తప్పున్నదా, మీరు అంత టార్చర్గా ఫీల్ అవుతున్నారా, తొందరగా చేసేయండి రాముడి అంటే ఇవ్వండి, నేనేమన్నా చేశానా, ఇన్ని సంవత్సరాలు ధర్మాన్ని ఆచరించలేదా, మీ ఏదో ప్రెషర్ కుక్కర్లో ఉన్నట్టు ఉన్నట్టుండి వద్దునైనా వెళ్ళిపోనైనా రాముడిని పెట్టు అని చెబుతున్నారు. నాకు ఒక సందేహాన్ని క్లియర్ చేయండి, ఈ డౌట్ని క్లియర్ చేయండి అన్నారు. అనగానే వాళ్ళందరూ అన్నారు, దశరథుడా ఇది మీలో ఏ పొరపాటు లేదు, ఏ తప్పు లేదు, ఏ దోషము లేదు మీలో. దోషాలు గనక ఉంటే ఆ రామచంద్రుడిలో ఉండి అద్భుతమైన గుణాల్లో ఉన్నాయంట. ఆ దోషం వల్ల మేము ఇంత ఆతృతగా రామచంద్రుడినే రాజుగా చూడాలనిపిస్తుంది, మీరు దాన్ని తప్పుగా అనుకోవద్దు, ఆ రామచంద్రుడిలో ఉండి ఆ గుణాల్ని మేము వర్ణిస్తాము అని వర్ణించడం మొదలు పెడతారు. రేపు ఆ రామచంద్రుడిలో ఉండే కొన్ని గుణాలు, సూక్ష్మమైన గుణాలు ఇవాళ కొన్ని చెప్పుకున్నాం, ఇంకా కొన్ని రేపు కూడా మనం చెప్పుకుందాం. ఎట్లాగోతే ఆ దశరథ యొక్క ఆస్థానంలో రాజులు మంత్రులు రామచంద్రుడి యొక్క గుణగాథ ఎట్లా పాడారు, ఏమి పాడారు, దాని గురించి చెప్పుకుందాం. ముఖ్యంగా రామచంద్రుడి యొక్క వాక్ ఎట్లా మాట్లాడేవాడు, దాని గురించి ఎన్నెన్ని శ్లోకాలండి, ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. అన్ని శ్లోకాలు రాయాలనే ఒక ఆశ ఉన్నది, అయినా ఎట్లా చేయగలం, కొంచెం కనీసం ఏదో చెప్పాలి కదా ఈ 9 రోజులు. దానికోసం కొన్ని శ్లోకాలు మాత్రమే దానిలో ఏరుకున్నాం. అన్నిన్ని మంచి మంచి రత్నాలే, దానిలో ఏం ఏరుకుందాం, ఏదో చేతికి వచ్చింది ఆ శ్లోకాలు రాసిచ్చా మీకు. అందుకని రేపు మనం అయోధ్యాకాండకి వెళ్ళి అక్కడ ఉండే రామచంద్రుడి యొక్క గుణాలని మనం, ఏరుకున్న గుణాలని మనం చెప్పుకుందాం. రామాయ నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 రామ, హరే హరే.